విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురళీపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయో నుమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాకరాదుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. శ్రీ కైవల్యపదం భుచేరుటకునై చింతిల్చదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనాడ్యంభకు శ్రీ కైవల్యపదంబు చేరుటకు నై చింతించదను. సమస్త సన్మంగళాన్ని సంతు. కొన్ని ప్రదేశాల్లో ఉపన్యాసం చెప్పడం కోసం పెడతాం, కొన్ని ప్రదేశాలు దర్శించి జీవితం చరితార్థం చేసుకోవడానికి పెడతాం. ఆ రెండవ కోవకు చెందిన ప్రదేశం ఇది. చాలా చోట్ల పెడతాం, ప్రపంచం అంతా తిరగచ్చు. ఇక్కడికి రావాలి అంటే ఏమిటంటే, శృంగేరి ఎక్కడో కర్ణాటకలో లేదు, గుంటూరులో ఉంది అనిపించింది. ఫిబ్రవరిలో నేను భాగవత సప్తాహం చేసినప్పుడు అక్కడ బృందావనంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేసినప్పుడు ఆయన సత్యనారాయణ గారు చెప్పారు, బొల్లేపల్లి సత్యనారాయణ గారు, పోలిశెట్టి హరిప్రసాద్ గారండి ఒక పవిత్ర వ్యక్తి ఉన్నారండి, ఆయన ఇదే మాట అన్నారు యాజిటీగా, ఆయన్ని చూడండి వారితో పాటు ఒకసారి వెళ్ళి రండి అని అనుకోకుండా అప్పుడు ఆయన రావడం, ఊళ్ళోకి తీసుకువెళ్ళడం, చూసిన తర్వాత ఈ వాతావరణం చూచి ప్రశాంతతకి ముగ్ధుండి కొద్ది రోజులు జపం చేసుకోవాలనుకున్నాను నేను. ఇంతలో ఆయన జపం కాదండి, మీరు ఇక్కడ ప్రవచనమే చేసుకోండి అన్నారు ఆయన. ప్రవచనం కూడా భగవంతునికి నవవిధ భక్తుల్లో ఒకటే కనుక దీన్ని కీర్తనం అన్నాం. అందుకే శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. ఇది ప్రహ్లాదుడు సప్తమ స్కంధంలో తన తండ్రికి చెప్పిన మాట. గురువు అంటే గురు శబ్దానికి తండ్రి అని కూడా అర్థం సంస్కృతంలో. గురువు శిష్యుడు, శిష్యుడు గురువు అయ్యారు అక్కడ. అంటే తండ్రి కొడుకు అయిపోయాడు, కొడుకు ద్వారా ఉపదేశం విన్నాడు. అందులో కీర్తనము అనేది ఉపన్యసించుట అని కూడా అర్థం. అందుకే శ్రీ విష్ణోః శ్రవణే పరీక్షిత భవత్ వైయాసకి కీర్తనే. శ్రీ హరి యొక్క స్మరణని, విష్ణుమూర్తి కథని, భాగవత కథని విన్నాడు పరీక్షిత్తు. వైయాసకి అంటే వేదవ్యాసుని కొడుకు అన్నమాట. వ్యాసస్య అపత్యంపుమాన్ వైయాసకి. ఆయన ఏం చేశాట, కీర్తనే ఇరువేళ పురాణం చెప్పాడు. ఎన్ని రోజులు చెప్పాడు అంటే ఆయన 7 రోజులు చెప్పాడు. అప్పటి నుంచి 7 రోజులు అనేది ఈ భాగవతానికి నియామకం అయిపోయింది, సప్తాహ దీక్ష. కాబట్టి అప్పటికెప్పటికో తేడా ఉంది, ఆ ఆరోగ్యం ఆ శక్తి వేరు. 7 రోజులలో ప్రతిదినం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యలో ఒక గంట గంటన్నర విశ్రాంతిట, మళ్ళీ ఉపన్యాసం అంట. సంధ్యా సమయం అయిపోయాక మళ్ళీ అవధారణ వాళ్ళు సంధ్యావందనాది కార్యక్రమాలు పెడిపోయేవారు. రోజు దాదాపు 8 గంటలు ఉపన్యాసం చెప్పాడు వ్యాసపుత్రుడు. కూర్చున్నాయని కూర్చున్నట్టే కదలకుండా విన్నాడు, చెప్పాడు ఆయన. కూర్చున్నవాడు కింద కూర్చున్నవాడు కూడా అలాగే ఈ కాలిటు ఈ కాలిటు బాబోయ్ అంటూ మార్చుకోకుండానే విన్నారు. ఆ ఆరోగ్యం ఆ నియమాలు అటువంటివి అన్నమాట. ఇప్పుడు కలియుగంలో అంతలా వినలేం గనక ఆ శ్రీకృష్ణుడు ఈ హరిప్రసాదంగా మీకు ఏమన్నారంటే, బాబు 8 గంటలు ఎక్కడ వింటారని లేని పొరగడవా, అహో మూలోచ్చేదానము అసలుకి అసలైపోతుందని రోజు గంటన్నర 2 గంటలు పెట్టారు. 6:30 to 8 అండి, అదే ఇంచుమించుగా 6:30 to 8:30. సమయం అంటే సమయమే నాకు అదొక కఠోర నియమం ఉన్నది. నేను ఉండేది కూడా పక్కనే ఉంటున్నాను కనుక సమయానికి వచ్చేస్తాను. మీరు కూడా అలాగే తప్పక సమయం పరిపాలిస్తే 2 గంటల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం. భాగవతంలో ఫలానా ఫలానా ఘట్టాలని ఏం చెప్పకుండా కేవలం భాగవతం ఉన్నారు వస్తూ ఉంటే అనౌన్స్మెంట్లో కూడా శ్రీకృష్ణ కర్ణామృతం అని, శ్రీకృష్ణ కథామృతం అని ఇలా రకరకాల విశేషణాలు తగిలించారు. ఈ కారణముల చేత ప్రధానంగా శ్రీకృష్ణుడి చరిత్ర చెప్పుకుందాము. ఈ కలియుగంలో భాగవతం మనమే ఎందుకు వినాలి అంటే దానికి ఒక కారణం ఉన్నది. కలియుగ వాసుల కోసం మాత్రమే, అందులో మానవులకు మాత్రమే ఈ భాగవతాన్ని వేదవ్యాస మహర్షి రాశాడు. వాళ్ళ కోసమే శుకుడు కూడా పురాణం చెప్పాడు. ముందు అసలు ఇవాళ భాగవత ఆవిష్కరణ చెప్పుకుందాం క్లుప్తంగా. నైమిషారణ్యం అని ఒక పవిత్రారణ్యం ఉన్నది, ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ డిస్టిక్ట్లో ఉంది. సరిగ్గా లక్నో నుంచి ఇంచుమించు 120 కిలోమీటర్లు. అక్కడ 2 పర్యాయాలు 3 పర్యాయాలు భాగవతప్తానం చేసింది. అద్భుత స్థలం అది, గోమతీ నదీ తీరం. ఈ నైమిషారణ్యం గురించి స్కాంద పురాణం, పద్మపురాణం, భాగవతం, బ్రహ్మపురాణం ఇన్ని పురాణాల్లో ఉన్నది. అన్ని పురాణాల్లోనూ కూడా ఇంచుమించుగా నైమిషారణ్యం వస్తుంది. అందులో కథ ఎక్కువగా చెప్తారు. నైమిషము అంటే అనిమిష క్షేత్రం అది, దేవక్షేత్రం అది. ఒకప్పుడు కలియుగం వస్తోంది అని భయం వేసిందట ఋషులకి. ఒకళ్ళ ఇద్దరటండి 88,000 మంది ఋషులు భయపడ్డారట కలియుగం అంటే. ఇంకా తక్కిన వాళ్ళు భయపడ్డానికి ఆశ్చర్యమేమున్నది. ఎందుకంటే ఈ కలియుగంలో మానవులు వాడు బతకడు, పక్కవాడిని బతకనివాడు. భూమిని కూడా లోపల నానా రకాలుగా దొలిచేసి ఆ బాంబు ఈ బాంబు పెట్టి బిగ్ బాంబు ఇంకో గ్యాంబు అని పేరెట్టి సర్వనాశనం చేస్తారు. హిరణ్యాక్షుడు తర్వాత వీళ్ళే హిరణ్యాక్షులు అండి. హిరణ్యాక్షుడు మొత్తం భూమి సముద్రంలో ముంచాడు, వీళ్ళు కూర్చున్న కొమ్మను నరుక్కుంటూ కొంచెం కొంచెం ముంచుకుంటున్నారు అంతే తేడా. దీని పెద్ద ప్రయోగం అని పేరు ఒకటి మళ్ళీ. ఇలాంటి మనుషులంటే భయపడిన ఋషులు ఒకనాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేశారు. ఎప్పుడు వినయంగా నమస్కారం చేస్తే పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. బ్రహ్మ అడిగాట, ఎవర్రా మీరంతా వచ్చారని. అయ్యా, రాబోయే యుగం కలియుగం అండి. ఈ యుగంలో మానవులతో మేము బతకలేము. మానవులు స్వార్థపరులు, అనేక దుర్లక్షణాలతో ఉంటారు. ఏ ఏ లక్షణాలతో ఉంటారు మానవులు కలియుగంలో? భాగవతంలో ప్రథమ స్కంధంలో ప్రారంభంలో చెప్పారు, అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్ర రోగ సంకలితులు, మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయదాలని కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మానవుల మొదటి లక్షణం అలసులు, అంటే సోమరిపోతులు అని అర్థం. పని చేయడానికి ఇష్టపడటం, ఏదన్నా ఖాళీగా కూర్చుండి వేళకు అంతా ఇంత భోజనం పెడితే ఎవడో ఇల్లు కట్టిస్తే అందులో పడుకుని నిద్రపోతూ తింటూ సుఖంగా కాలక్షేపం చేద్దాం అనుకుంటారు. ఓ డాక్టర్ గారు పడుకునే ముందు మందు వేసుకోండి అని ఇచ్చాడు పేషెంట్కి. అంటే ఈ పేషెంట్ అడిగాడు, అయ్యా పడుకునేటప్పుడు అంటే ఏ పడుకునేటప్పుడు అండి? టిఫిన్ తిన్నాక పడుకునేటప్పుడా, మధ్యాహ్నం భోజనం తర్వాత పడుకునేటప్పుడా, బస్సు ఎక్కి నిద్రపోయేటప్పుడా, రైల్లో నిద్రపోయేటప్పుడా, రాత్రి నిద్రపోయేటప్పుడా? ఇన్ని నిద్రపోతాలు ఉంటాయి కలియుగంలో. ఇది మన లక్షణం. రాత్రి ఒక్కపోతే పూర్వం నిద్రయ్యేవారు, ఇప్పుడు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడే నిద్రపోతూ ఉంటారు. పాప ఒక ఆవిడ ముందు వరుసలో కూర్చుని పురాణం వింటూ ఇలా తలుపుతుంది. ఒకప్పుడు నేను అనుకునేవాడిని నా పురాణం బాగుందేమో తన్మయత్వంతో తలుపుతుంది అనుకుంటే తర్వాత తెలిసింది వచ్చే ముందు శుక్రవారం వారి ఇడ్లీ గుర్తుకుని నేతిలో గుర్తుకుని ఆ తన్మయత్వంతో నిద్రపోతున్నారని. ఈ రకమైన అలసత్వాలు కూడా ఉంటాయి. ఇది కలియుగం యొక్క లక్షణం. ఫోన్లండి, మేము సామరిపోతులు అయితే మీకు వచ్చిన నష్టం ఏముంది? తెలివితేటలు ఎక్కువ ఉండడం వల్ల మేము సుఖంగా ఉంటున్నాం. తెలివితేటలు ఎక్కువ ఉంటే సామరిపోతులైనా నష్టం లేదట. అంటే అతను మా దగ్గర తెలివి ఉన్నదని చెప్పుదామా అంటే వెంటనే వేసేసారు రెండో లక్షణం, మంద బుద్ధి బలులు, బుద్ధిబలం బాగా తక్కువగా ఉంటుందిట. పూర్వం పుస్తకాలు ఉన్నాయటండి, స్వామీజీ వారి తర్కశాస్త్రం చదువుతూ ఉంటే చెబుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుందో మనకు వరసగా. ఉన్నవి ఏడు పదార్థాలే, ఆ ఏడు పదార్థాల గురించి ఓ రోజున చర్చ జరిగింది మాకు శృంగేరిలో. అత్యద్భుతం అనమాట. అసలు ఒక పుస్తకం పెట్టుకోవడం, ఎదురుకుంటే టేబుల్ పెట్టింది వందసార్లు కిందకి పైకి చూసి చెప్పేటటువంటి ఈ రోజుల ఆ మహానుభావులు వాళ్ళంతా ధారణాబలం అంటారు. అవి తెలివితేటలంటే నిజమైన బుద్ధిబలం అంటే వాళ్ళది. ఇప్పుడు కలియుగంలో తెలివితేటలు తగ్గిపోయి రెండ్రెళ్ళు ఎంత అంటే బ్యాంకులోకి వెళ్ళగానే టిక్ టిక్ అని క్యాలిక్యులేటర్ నొక్కి తప్పాలి మనకి. ఇది అందుకని ఏమన్నారు, మంద బుద్ధి బలులు. ఇంకా మూడవ లక్షణం, అల్పతరాయువులు, ఆయుర్దాయము కూడా బాగా తక్కువ. కృతయుగంలో లక్ష సంవత్సరాలకి తక్కువ బతికితే వాడు అల్పాయుష్కుడు. త్రేతాయుగంలో దశరథుడు 60,000 సంవత్సరాలు బ్రతికాడు. రాముడి దగ్గరకు వచ్చేసరికి తగ్గిపోయింది ఆయువు. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. బతికిన కాలం కొంచెం ఇంచుమించు అటు ఇటు పక్కన పెట్టండి. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభి సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్తు అని చెప్పారు పట్టాభిషేకంలో. దశవర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరాలు. దశవర్ష శతాని చ 10,000ట అంటే మొత్తం అంత 11,000 సంవత్సరాలు. సోదరులతో ధనముతో రాముడు రాజ్యపాలన చేశాడు. వాడి శ్రీమాన్ అని విశేషణం అందుకనే వేశారు. ఐశ్వర్యం లేకుండా రోజు ఏడుస్తూ బాబాయ్ ఎలా పరిపాలించరా ఈ ప్రజల్ని అంటూ పరిపాలించలేదు ఆయన. అన్ని రకాల సంపదలతో సంపత్ నగర్లో ఉన్నాడు ఆ రోజులు ఆయన. అది రాముడు ఆ రకంగా పరిపాలించాడు. రామరాజ్యం అలా ఉండేది. ఇక ద్వాపర యుగానికి వచ్చరికి ఆయుర్దాయం పడిపోయింది. శ్రీకృష్ణుడు 128 ఏళ్ళు బ్రతికినట్లుగా మనకి నారద పురాణం చెబుతోంది. ఇంకా కలియుగంలో అసలు పరమాయువు లేదు. ఏ వ్యక్తి ఎప్పుడు పోతాడో ఎవరన్నా చెప్పగలరా? ఏహి చెప్పలేము, మన వల్ల కాదు. ఆయు ప్రమాణం అనేది క్రమంగా క్షీణించిపోయింది కలియుగంలో. అందుకని ఏమన్నారు, అల్పతరాయువులు. కాలు తీసి బయట పెట్టామంటే మళ్ళీ ఇంటికి వస్తే వచ్చినట్టు అనమాట. అది మన అదృష్టం. హాయిగా రైలుకి పడుకుందామంటే ఏ కొచ్చిలోంచి మంటలు వస్తాయో తెలియదు. కారెక్కి వెడదామంటే ఏ కారుని ఏ లారీ కుదురుతుందో తెలియదు. రోడ్డు మీదకి నిలబడితే ఏ పక్క నుంచి ఎవడొచ్చి పట్టుకుపోతాడో తెలియదు. అంత భయంకరమే కలి ప్రభావం అంటారు దీన్ని. కలిలో రెండు లక్షణాలు, ఒకటి ప్రాణగండం, రెండవది కలికి ఆకలి. ఈ రెండు కూడా మానవుడు దీనికోసమే బతుకుతాడు, ఇంకేమీ లేదు. కొన్ని ఆయువు తక్కువగా ఉన్న 4 రోజులు ఆరోగ్యంగా ఉంటామా అంటే అదీ లేదు. ఉగ్ర రోగ సంకలితులు అన్నారు వెంటనే. భయంకర రోగాలతో పీడింపబడతారు మనుష్యులకి, చెట్లకి, గుట్టలకి, పెట్టలకి, అన్నిటికీ రోగాలే. రోగం లేనివాడు లేడు. మనకున్న రోగాలు సరిపోక విదేశాల నుంచి విమానాల్లో దిక్కుమాలిన రోగాలు దిగుమతులు చేసుకోవడం వంటివి. ఎగుమతులు పోయాయి, దిగుమతులు మిగిలే మనకి రోగాలు మాత్రం. అందుకే ఉగ్ర రోగ సంకలితులు అన్నారు. ఇంకా మామూలు రోగాలు కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు సాగితే చలి జ్వరం అంత సుఖం లేదని ఒక సామెత ఉంది. అది లేదు కలియుగంలో మందభాగ్యులు ఐశ్వర్యవిహీనులు. అందుకే ఎవరికి వాళ్ళు చెప్పులు కూడా జాగ్రత్తగా ఎక్కడ పెట్టుకున్నామో గుర్తు పెట్టుకుని మరీ వస్తూ ఉంటారు. కారులో వదిలేస్తే మరీ సుఖం మనకి, ఇంక మళ్ళీ ఎదురుతూ రాకుండా. గుళ్ళోకి వెళ్ళి గోవిందా గోవిందా అని దండం పెట్టేలోపు జేబులో చెయ్యి పెట్టి పోయిందా పోయిందా అని పట్టుకుపోయేవాళ్ళు ఎక్కువైపోతారు. ఇంత మందభాగ్యులు వస్తారని చెప్పాడు వ్యాసుడు ఏనాడు. మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భవిష్య పురాణంలో కొన్ని విశేషాలు చూస్తే మతిపోతుంది మనకి. ఈ మానవుడు ఎంత దౌర్భాగ్యుడు అవుతాడో చెప్పాడు. అన్నం తిన్నాడని తెలిస్తే కడుపు కోసి ఆ కడుపులో ఉన్న అన్నం తినేవాళ్ళు తయారవుతారని రాశాడు. నేను చూడండి భవిష్య పురాణం చెక్క చివరికి వచ్చారు. ఈ క్రిస్టియానిటీ ఈ మతాలన్నీ వస్తాయని అందులో రాశాడండి. ఆదాముశ్చ అవ్వశ్చ పేర్లు కూడా రాశాడు. ఆదామని అవ్వాని అంటే ఆడమ్ అండ్ ఈవ్ అనమాట. వీళ్ళు పుడతారని వీళ్ళ వల్ల ఇక్కడికి ఈ మతాలు వస్తాయని నేను చెప్పింది అబద్ధమే చూసుకోండి మీరు వెళ్ళి భవిష్య పురాణంలో. నేను చెప్పేవన్నీ పురాణ వాక్యాలే కానీ సొంత పైచ్యంతో చెప్పేది ఒకటి లేదు ఇందులో. అందులో వీళ్ళు వస్తారని ఈ అన్య మతాల వాళ్ళు వచ్చి విధ్వంసం సృష్టిస్తారని కనీసం నేను ఈ మతం వాడిని చెప్పుకోవడానికి కూడా హైందవ సమాజం సిగ్గుపడుతుందని తద్వారా తన నాశనం తానే తెచ్చుకుంటారు కొంతమంది అని చెప్పారు. మీలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు కాబట్టి ఈ దేశం గతంగా ఇలా మిగిలింది. ఇవాళ ఇటువంటి పీఠాన్ని పోషించేటటువంటి పుణ్యాత్ములు కొంతమంది దానపరులు ధర్మపరులు ఉంటే దేశం 10 కాలాలు చల్లగా ఉంటుంది. ఈ కాస్త కూడా లేకపోతే ఆ తర్వాత ఈ భూమిని మొత్తాన్ని ఏ హిరణ్యాక్షుడు లాంటి వాడు పాతాళానికి లాక్కుపోతాడు అధస్థలానికి. ఆ తర్వాత మళ్ళీ భగవంతుడు అవతరించవలసి వస్తుంది పూర్తిగా. ఆ స్థితి రాకుండానే మనం పవిత్రమైన లోకాలకు పోతాం ఎందుకు వచ్చింది. అందువల్ల అంతటి భయంకరమైనది ఈ కలియుగం. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై ఎల్లవడు ఏమిటం పొడవు ఆత్మకు శాంతి ముని ఇంద్ర చెప్పవే. ఈ కలియుగంలో మానవులకి సుఖం లేదు శాంతి లేదు కదా, వీళ్ళకి శాంతి సుఖం రావాలంటే ఏం చెయ్యాలి? అందుకని మేము బాగా ఆలోచన చేసాం. ఈ మనుష్యుల మధ్యలో ఉండకుండా మేము ఒక పవిత్ర ప్రదేశంలో తపస్సు చేసుకుంటాం, అక్కడ నుంచి ప్రజల్ని రక్షిస్తాం, అందుకని మాకు ఒక స్థలం చూపించమని అడిగారు. బ్రహ్మగారు ఆలోచన చేశాడు. ఆయన ఆ క్షణమే తన మనస్సంకల్పంతో ఒక చక్రం సృష్టించాట. అది మనోమయ చక్రం. ఈ మధ్యన కొందరు విష్ణు చక్రం అంటున్నారు. విష్ణు చక్రమును లేకపోతే కృష్ణ చక్రం కాదని, అది మనోమయ చక్రం అని చెప్పారు పురాణాల్లో. బ్రహ్మ సంకల్పంతో చక్రం తయారైందిట. ఆ చక్రాన్ని ఆయన చేతితో పుచ్చుకుని ఈ చక్రం నేను భూమి మీదకి పంపుతున్నా, ఈ చక్రము ఎక్కడ శిథిలమై పడిపోతుందో అక్కడికి వెళ్ళి మీరు తపస్సు చేసుకోండి. ఆ అడవి పవిత్రమైన ప్రదేశం. కలియుగాంతం వరకు కూడా కలి పురుషుడు ప్రవేశించని దివ్యస్థలం అవుతుంది అది అన్నాడే. వెంటనే ఆయన చక్రం దొల్లించేశాడు. ఆ చక్రం భూమి మీదకి మహావేగంగా వచ్చేస్తూ ఉంటే ఋషులు కూడా గొప్పవాళ్ళు కనుక తపస్సంపన్నులు కనుక వాళ్ళకి ఈ వాహనాలు అక్కర్లా, మన కార్లు మన విమానాలు లేదా కొబ్బరి చెట్టుకు దగ్గర కింద పడిపోయేటటువంటి హెలికాప్టర్లు కాదు, హాయిగా దివ్యశక్తితో కూడా కూడా వచ్చారు ఆ చక్రం వెంట. అదిగో ఆ చక్రం ఇప్పుడు నైమిషారణ్యం అని పిలువబడే స్థలం అనమాట. ఉత్తరప్రదేశ్లో ఆ సీతాపూర్ డిస్టిక్లో ఉన్నది. అక్కడికి వచ్చి పడిపోయింది. పడగానే చక్రం ముక్కలు ముక్కలైపోయింది. బండి చక్రం ఇప్పుడంటే ఎడ్ల బళ్ళకు కూడా టైర్లు పెడుతున్నారు. పూర్వం చెక్కతో తయారు చేసిన చక్రం, దాని చుట్టూ ఏం చేసేవారు, ఇనప బద్దీ ఓటి తగిలించేవారు. ఆ ఇనప బద్దీని సంస్కృతంలో నేమి అంటారు. అది విరిగి ఆ స్థలంలో పడి భూమిని చీల్చి నీరు పైకి చిమ్మేలా చేసింది. అది ఎత్ర నేమి సంసీర్యతే తదేవ నైమిషం. ఎక్కడ నేమి శిథిలమయ్యిందో అదే నైమిషం. నైమిషము అంటే నేమి శిథిలమై పడిన స్థలము. బండి చక్రము చుట్టూ ఉండే ఇనప ముక్క ఆ బద్ది విరిగి పడిన స్థలము నైమిషం అని అర్థం. అంతకే అసలు అర్థం అది. ఇది నీరు పైకి తీసుకొచ్చిందిగా పాతాళాన్ని చీల్చుకున్న ఇనప ముక్క, దానికి చక్ర తీర్థము అని పేరు. ఇప్పుడు కూడా చుట్టూ కుండం కట్టారు, అందులో స్నానం చెయ్యాలి. మన జీవితం చరితార్థం అవుతుంది. అది పాతాళ జలం, అది చాలా లోతు, అద్భుతమైనది ఆ జలం. తర్వాత బ్రహ్మగారు ఏం చేశాడంటే అక్కడికి తన కమండల జలం విడిచిపెట్టాట. ఆ కమండల జలమే గోమతి నదిగా అక్కడ ప్రవహించింది. అది మొత్తం 12 యోజనములు అంటే 96 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన స్థలం. ఆ స్థలంలో 88,000 మంది ఋషులు కౌండిన్యాత్రి మరీచితక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపిదుర్వాసో బకవ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులని వాళ్ళకు ఒక కథ లిస్ట్ చెప్పారు. ఎంతమంది ఋషులు ఉన్నారు అందులో? కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, విశ్వామిత్రుడు, భృగువు, మైత్రేయుడు, వామదేవుడు, ఆసురి, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలాంటి ఋషీశ్వరులు దాదాపు 80,000 మంది ఉన్నారట. ఇంతమంది ఎక్కడికి వచ్చారు? 1000 సంవత్సరాలు యజ్ఞం చేశారు. అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని, ఆ నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత మంచి చిన్న చిన్న ఆశ్రమాలు కూడా కట్టుకుని అక్కడ హాయిగా యజ్ఞాలు చేసుకుంటూ కాలక్షేపం చేశారు. ఒకరోజు 2 రోజులు కాదండి బాబు మాటల. కలియుగంలో కష్టం కానీ వాళ్ళకేం ఇబ్బంది లేదు. నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. స్వర్గానికి వెళ్ళడానికి యజ్ఞం యొక్క లక్షణం చెట్టని వరకు స్వర్గమే ఇస్తుంది. మోక్షం రోజు గుర్తుపెట్టుకోండి, యజ్ఞములు అర్చనలు కేవలం స్వర్గాది దివ్యలోకాలే ఇస్తాయి. మళ్ళీ మోక్షం కావాలంటే ఆ ప్రక్రియ వేరు. ఇప్పుడు మీరు చేసేది మోక్షం కోసం 7 రోజులు వినడం అంటే. భాగవతం ముందు ఇహం ఇస్తుంది, ఆ తర్వాత శ్రీ కైవల్య పదం ఇస్తుంది. కైవల్య పదం వేరు, శ్రీ కైవల్య పదం వేరు. కైవల్యం అంటే మోక్షం, కానీ శ్రీ కైవల్యం అంటే మళ్ళీ భూమికి తిరిగి రాని మోక్షం. ఇదేంటండి, మోక్షానికి వెళ్ళాక భూమికి తిరిగి వస్తామా అని మళ్ళీ మనకు అనుమానం రావాలి. ఎందుకు రారు? శ్రీ మహావిష్ణువుకి వైకుంఠానికి కాపలా కాసిన ఇద్దరు ఉన్నారు కదా, ఎవరు? జయుడు, విజయుడు. వాళ్ళు మోక్షంలో ఉన్నారని ఒప్పుకుంటామా మనం? మోక్షం అంటే 4 రకాలు గుర్తుపెట్టుకోండి: సారూప్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము. అందులో సారూప్యము అంటే భగవంతుడు ఏ రూపములో ఉన్నాడో ఆ రూపములో ఉండడాన్ని సారూప్యం అంటారు. అది అచ్చం ఆయనలాగే ఉంటారు. జయ విజయులు ఆ మోక్షం అనమాట, సారూప్యం అంటారు దాన్ని. స్వామివారి రూపంతో 4 చేతులతో శంఖచక్ర కథా పద్మాలతో ఉంటారు వాళ్ళు. అంతటి సారూప్య కైవల్యం పొందిన, మోక్షం పొందిన వాళ్ళు కూడా మళ్ళీ ఏమయ్యారు? సనక సనందనాథుల శాపానికి గురై 3 సార్లు దిగిరాలా? వాళ్ళు దిగిరాబట్టే శ్రీకృష్ణుడు మళ్ళీ అదిగో శిశుపాల దంత భక్తుల్ని వధించడానికి రావాల్సి రాలా మరి? అంటే మోక్షానికి వెళ్తే కూడా తిరిగి వస్తున్నాం. కానీ శ్రీ కైవల్య పదము అంటే ఇక ఏ శాపానికి గురవ్వడం కానీ అక్కడికి వెళ్ళాక కూడా అహంకారానికి గురై తిరిగి రావలసిన అవసరం ఉండదు. అక్కడే ఉంటాం, ఆయనలో కలిసిపోతాం. ఆ స్థితికి రావడం కోసమే చాలా టెక్నిక్గా కైవల్య పదం అనకుండా శ్రీ కైవల్య పదము చేరుటకు నేను వాడాడు ఆయన. ఎప్పటికి కూడా శ్రీ కైవల్య పదం ఎందుకు వాడాడో చెప్పడం మర్చిపోతున్నాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తిరిగి వచ్చే దౌర్భాగ్య స్థితి ఇక రాకూడదు. అదిగో అది రాకుండా ఉండడానికి భాగవతం 7 రోజులు వినాలట మనం. అసలు ఉన్నది 7 రోజులే. ఎప్పుడైనా మీరు చూడండి, ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు 7 రోజులే. ఈ వీక్ డేస్ తప్ప ఇంకో వీక్ లేదు మనకి. ఈ వీక్ డేస్ భాగవతం వినకపోతే అప్పుడు వీక్ అయిపోతాం మనం. ఆ తర్వాత మనల్ని ఎవడు కాపాడేవాళ్ళాడు? అంచేత ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు ఈ భాగవతం మొదలు పెడితే ఎన్నాళ్ళు చెప్పినా తరగదు. ఒకే ఒక్కసారి మాత్రం 128 రోజులు చెప్పడం జరిగింది. ఇంకా మళ్ళీ జీవితంలో అన్ని రోజులు చెప్పే అవకాశం అప్పుడు ఏలూరు కాబట్టి ఉన్న పీఠం అక్కడ కాబట్టి కుదిరింది. కానీ 128 రోజులు భాగవతం చెబితే మళ్ళీ ఏకాదశి స్కంధం కుదరలేదు, అవ్వలేదు. దశమ స్కంధం పూర్తయింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు మళ్ళీ 8 రోజులు పెట్టి క్లుప్తంగా 2 ముక్కల్లో ఏకాదశి స్కంధం చెప్పించారు. అది భాగవతం అంటే. ఎన్నాళ్ళు చెప్పినా ఈ భాగవతం అనే అమృతం ఊరుతూనే ఉంటుంది. తాగేస్తే అయిపోవడానికి ఏమన్నా కిల్లే వాటర్ బాట్లే టిక్కిన తాగి పక్కన పారేయడానికి కాదు. అదొక మహాద్భుతమైన ఘట్టం అది. అటువంటి ఈ అద్భుతమైనటువంటి మోక్షం పొందాలి అని కోరిక కలిగింది ఈ యజ్ఞం చేస్తున్నటువంటి ఋషులకి. ఎంతకాలం మనం స్వర్గానికి వెళ్ళడానికి సత్రయాగం చేస్తున్నాం, ఇక మోక్షం ఎలా పొందుతాం అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ అదృష్టం బాగున్నది. సోత మహర్షి వచ్చాడు అక్కడికి. రోమహర్షణుడు అని పేరు కలిగిన ఒక మహర్షి కొడుకు ఆయన. ఉగ్రశ్రవుడు అని కూడా అంటారు ఆయన్ని. ఆయన కొడుకు కూడా సూతుడే. ఆయన అక్కడికి వచ్చాడు. వెంటనే లేచి నిలబడ్డారు. ఎప్పుడు పౌరాణికుడు రాగానే లేచి నిలబడి నమస్కారం చేయాలని ఒక శాస్త్ర నియమం అది. భాగవతంలో దశమస్కంధంలో అదేగా కథ. బలరాముడు నైమిషారణ్యానికి వచ్చాడు. సూతుడు కుర్చీలో కూర్చుని పురాణం చెబుతున్నాడు గద్దె మీద. బలరాముడు రాగానే ఆయన భగవంతుడు కనుక అందరూ లేచారు, ఈయన ఒక్కడు లేవలేదు. దాంతో ఈయనకి మండిపోయింది. అప్పుడు బలరాముడు కొంచెం తాగిన వైకంలో ఉన్నాడు కదా, పెద్ద గొడవ. మార్కండేయ పురాణం దాంతో మొదలు. అసలు ఆ మైకంలో వండి ఎరా పౌరాణికుడు అయితే మాత్రం నేనొస్తే లేచి నిలబడవా, నీకెంత అహంకారం అని కొట్టి చంపేశాడు. బాబాయ్ హాహాకారం చేశారు ఋషులు. ఇదేమిటయ్యా, పౌరాణికుడు లేచి నిలబడకూడదని బ్రహ్మగారి శాసనం, ఆయనకి బ్రహ్మస్థానం ఇచ్చావు, నువ్వు చంపేశావు, చాలా అపరాధం చేసావు, నువ్వు దేవుడు కాబట్టి రేపొద్దున అందరూ నిన్నే ఆదర్శంగా తీసుకుని పౌరాణికుల్ని రేపు పొద్దున ఏ పద్మాగర్ గారు పురాణం చెబుతుంటే చంపేసేసి రేపు ఇంకోటి వచ్చేసి అక్కడికి లేవలేదని, ఇది మహాప్రమాదం కదా అంటే నేను మైకంలో తొందరపడి చంపేశాను, ప్రాయశ్చిత్తం చెప్పండి అన్నారు. ఆయన్ని బతికించకపోతే నీకు ప్రాయశ్చిత్తం లేదన్నారు. చంపిన వాడిని బతికించడం శాస్త్ర విరుద్ధం, బతికించకపోతే పాపం. ఎలా మరి ఇప్పుడు? అప్పుడు ఆయనకి పోతన గారు దశమస్కంధంలో రాస్తారు ఏమని, ధృతి ఆత్మా వై పుత్రక నామాశయను పవిత్ర శృతి వాక్య సరణి నిషదం బొగుట. అప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి, ఆత్మా వై పుత్రనామాసి అని వేదం అంటోంది, తండ్రి కొడుకు రూపంలో పుడతాడు. అందుకని ఈ చంపేసిన తండ్రిని ఉగ్రశ్రీముణ్ణి చంపేశాను, ఆయన బతికించకూడదు, కానీ ఆయన కొడుకు పేరు కూడా సూతుడే, ఈ తండ్రి ఆయుర్దాయం కొడుకుకిచ్చి తండ్రినేమో మోక్షానికి పంపుతాను, కొడుకుని చిరంజీవిని చేస్తాను, శాశ్వతంగా బతికేలా చేస్తాను అని కొడుకుని బతికించి తండ్రిని మోక్షానికి పంపి ఈ కొడుకు కూడా మళ్ళీ పౌరాణిక స్థానం ఇచ్చి ఇక మీదట నిన్ను గౌరవిస్తాను అంటే, మీ నాన్నగారి ఆయుర్దాయంతో నువ్వు బ్రతికి ప్రజల్ని తరింపజేయి, వారందరికీ పురాణాలు చెప్పు అన్నాడు. అన్నా సరేట, బలరాముడు తెల్లగా ఉంటాడు, బలరాముడు స్వచ్ఛంగా ఉంటాడు. బలరాముడు ఈ చంపేసిన తర్వాత సూతుణ్ణి ఆయన శరీరం ఏమైపోయింది, నల్లగా అయిపోయింది. కొడుకుని బతికించాడు, తండ్రిని వైకుంఠానికి పంపాడు, ఆయుర్దాయం తండ్రి ఆయుర్దాయం కొడుకు ఇచ్చాడు, అయినా పూర్తిగా నల్లదనం పోలేదట, కొంచెం తెలుపు వచ్చింది కానీ పూర్తిగా పోలా. ఏమండి మీరు చెప్పినట్టే ఈ కొడుక్కి ఆయుర్దాయం ఇచ్చాను, అయినా ఇంకా నా నల్లదనం పోలేదు, ఏమిటంటే పౌరాణికుడి దగ్గర పాపం అంత తేలిగ్గా పోదయ్యా అన్నారట. మరి ఏం చెయ్యాలి? యువరాసురుడని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడిని అగస్త్య మహర్షి చంపాడు, వాడి కొడుకు పేరు పల్వలుడు, వీడు మమ్మల్ని యజ్ఞం చేసినప్పుడల్లా వచ్చి ఆ యజ్ఞం పాడు చేసి చాలా బాధపడుతున్నాడు, వాణ్ణి చంపితే నీ పాపం పోతుంది అన్నారట. మళ్ళీ ఆ యువరాసురుడి కొడుకు పల్వలుడిని అమావాస్య వచ్చిన రోజును చంపాడు సార్, చంపి ఈ ఋషుల్ని రక్షించి యజ్ఞం కాపాడాడు, అయినా పోలేదు పాపం, ఇంకా కొంచెం నల్లదనం మిగిలిందిట కొద్దిగా. అప్పుడు ఇంకా పోలేదు ఏమిటంటే, ఎంత పాపమో చూడండి, పౌరాణికుడు చంపిన పాపం మరి అహంకారం కదా అది. నువ్వు తీర్థయాత్రలు చేయమన్నారు, తీర్థయాత్రలు చేయగా 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 చిట్ట చివరికి కావేరీ నదిలో స్నానం చేశాక ఆ పాపం పోయింది అని భాగవతంలో దశమస్కంధంలో బలరాముడి తీర్థయాత్ర సందర్శనమని ఘట్టం ఉంది చూడండి మీరు, ఇదే భాగవతంలోది. ఎందుకంటే దుర్యోధనుడితోటి యుద్ధం చేయడం ఇష్టం లేక, అలాగే దుర్యోధనుడికి సాయం చేయడం ఇష్టం లేక ఈ భారత యుద్ధం జరుగుతున్నప్పుడు బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళాడు. ఆయన కూడా ఈ నైమిషారణ్యం వచ్చాడు. అంతటి మహానుభావుడు సూత మహర్షి రాగానే పౌరాణికుడికి నమస్కరించారు, ఆసనమిచ్చారు. ఈ 88,000 మంది ఋషులు కూడా కూర్చోబెట్టి ఆఖరణ ఆ ఋషీశ్వరుడికి తాంబూలం ఇచ్చి వినయంగా ఇలాగే కూర్చున్నారట. కూర్చుని అడిగారు ఆయన, అందరూ గొప్పవాళ్ళే కానీ అందరూ ఒకేసారి అడగకూడదు కదా, సందేహాలు మొత్తం ఋషులందరికీ ఉన్నాయి, అందులో ఒకటి ద్వారానే సందేహాలు అడిగించి తద్వారా నివృత్తి చేసుకోవడం ధర్మం కనుక శౌనకుడు అనే ఋషిని ముందుకు పంపారట. ఆ శౌనకుడికి కథామృతం తాగడం తెలుసు, ఏ ప్రశ్నని ఎలా అడిగితే సమాధానం ఎలా వస్తుందో తెలుసు. అడగడంలో కూడా గొప్పవాళ్ళు ఉంటారు కొందరు, కొందరు యాంకర్స్ బాగా అడుగుతారు చూడండి, కొంతమందికి మన వాళ్ళు ఏదో వాడు దారి వాడు చెప్పుకుపోతాడు, అడిగేవాడికి తెలీదు చెప్పేవాడికి దాంతో మతవుతున్నవాడు ఏమడుగుతున్నాడు అర్థం కాదు. అంత అయిపోయాడు ఆఖరి ఇంత వినాయకుడికి ఎందుకంటే బొత్త పెరిగిందంటే ఏం చెబుతాడండి వీడు, వినాయకుడికి కథ అడిగాడు ఒక ఆయన, అయిన తర్వాత ఆఖరి వినాయకుడికి ఎందుకు బొత్త ఉందంటారా లేక బొత్త ఎందుకు పెరిగిందంటే ఏం చెబుతాం, అలా తయారవుతాయి కొన్ని ప్రశ్నలు. అలా కాకుండా సూటిగా చక్కగా ప్రజల సందేహాలు తీర్చడం కోసం ప్రశ్నించేవాడు గొప్ప వ్యక్తి. అలాంటి శ్రోత శౌనక మహర్షి. ఆయన ఇలా అడిగాడు. అందుకే భాగవతంలో ప్రథమ స్కంధంలో కథామృత రసాస్వాద కుశల శౌనకోబ్రవీత్ అన్నారు. కథామృత రసాస్వాద కుశలుడు. కథ అనేది ఒక అమృతం. అమృతం తాగి ఓహో ఇలా ఉన్నది అని రుచి తాను అనుభవించి ఇతరులకు చెప్పగలడట ఆయన. మనం తింటాం పదార్థాలు కానీ ఇతరులకు చెప్పలేం వర్ణించి, ఈయన వర్ణించి చెప్పగలడు దాన్ని. అలాంటి శౌనకుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు సూత మహర్షి? నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేత సూత మతజన సంక్రాత భక్తి శ్రద్ధలతో నీకు నమస్కారం చేస్తున్నాం. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు నువ్వే నివృత్తి చేయాలి. ఎందుకంటే పౌరాణికుడికి కొన్ని లక్షణాలు ఉండాలట. అందులో ఒకటి వయస్సు కూడా అవసరం. వయస్సులో నువ్వు చాలా పెద్దవాడి, మన్నాడవు చిరకాలము, నువ్వు చాలా కాలం జీవించావు. కథ చెప్పేనాటికి ఆయన వయస్సు 25 సంవత్సరాలు. 25 ఏళ్ళ వయస్సు అండి పెద్దకాలం బతికమంటారు ఏంటండి? మనకు అనుమానం రావాలి కదా. నిజానికి పౌరాణికుడిగా వచ్చిన సూతుడి వయస్సు 25 ఏళ్ళు అయితే కింద ఉన్న వాళ్ళ వయస్సు 1000 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ రోజు మనం పురాణం విన్నామో, ఏ రోజు భగవంతుడి కథ విన్నామో ఆ ఒక్కరోజే మన బతుకుట. తక్కిన వయస్సు అంతా వేస్ట్. నాకు ఆశ్చర్యం ఏమిటంటే భాగవతంలో ఋషులందరూ అంటారు మేము ఇన్నాళ్ళు జీవించామనుకున్నాం కానీ ఈ రోజు నీ పురాణం విన్న రోజే మా ఆయుర్దాయం, తక్కిన ఆయుర్దాయం అంతా మా ఆయుర్దాయం కాదన్నాడు. వేస్ట్, దీన్ని నిద్రపోయాం, తిన్నాం, వాటితో గడిపాం, అది కాదు మాకు. దీన్ని బట్టి మీకు కూడా అంతే. ఏ ఏ రోజుల్లో మీరు ఈ పీఠానికి వచ్చి కాసేపు పురాణం వింటున్నారో ఆ రోజులే మీరు బతికినట్టు. తక్కిన రోజులన్నీ జీవితం వ్యర్థమే. ఆయుర్దాయం కింద రకాదు. ఒక ఆవిడకి 70 ఏళ్ళు ఉంటే 70 ఏళ్లలో మహా అయితే 100 రోజులు పురాణం వింటే ఆవిడ ఏజ్ 100 డేస్ అంతే, 100 ఏళ్ళు కాదు. ఇది శాస్త్ర నియమం. ఈయన తన జీవితంలో ఒక్కరోజు కూడా వ్యర్థం చేయకుండా పూర్తిగా పురాణములు చదవడానికి చెప్పడానికి వినియోగించాట. అందుకని ఆయన పెద్ద వయస్సు వాడు అయ్యాడు. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థము విన్నాడవు వినదగినది ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠి. మహాత్మా సూత మహర్షి, నీవు నీ జీవితం అంతా సక్రమంగా వినియోగించావు, అదో పక్కన పెట్టి ఎక్కువ కాలం జీవించావు. తద్వారా ఎన్నో గ్రంథాలు చదివావు. చదవడం కాదు, చదివిన దాన్ని బాగా అర్థం చేసుకున్నావు, ఆకలింపు చేసుకున్నావు. ఇవాళ ఒక మంచి ఆనందకరమైన పదం విన్నా ఇందాక హరిప్రసాద్ గారు, శ్రద్ధాళువులై వినండి అన్నారు. ఆడుచు ప్రత్యయంతో కూడిన శబ్దం అది. మామూలు శ్రద్ధగా వినండి అంటాం, ఆయన శ్రద్ధాళువు అని. దయాళువు శ్రద్ధాళువు ఇది సంస్కృతంలో వ్యాకరణంలో ఆడుచి అనేటటువంటి ఒక ప్రత్యయం చేరడం వల్ల వచ్చే క్రియ, ఆ చేరితే ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడినటువంటి పదం అన్నమాట. ఈ పదాలు వాడడానికి కూడా ఎంతో జన్మ సంస్కారం కావాలట, లేకపోతే పదం రమ్మన్నా రాదు. గ్రంథములు చదివి బాగా ఆకలింపు చేసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. అందులో రకరకాల పదాలు వాడతారు, ఆ పదములు అర్థం తెలియాలి అన్నారు. అందుకే అవి తెలిసిన వాడైన సూత మహర్షి. విన్నాడవు వినదగినవి, ఏమి వినాలో అవి విన్నావు. ఇలా పురాణాలు జరుగుతున్నప్పుడల్లా ఇంటి దగ్గర సమయం వ్యర్థం చేయకుండా అక్కడికి వచ్చి కూర్చుని విన్నాడు. ముందు వింటేనే చెప్పగలుగుతాడు, ఏమీ వినకుండా హఠాత్తుగా ఎవడు చెప్పగలుగుతాడు ఎవడైనా. అనుభవం చాలా గొప్పది. ఒక వ్యక్తి పురాణం చెప్పాలంటే 1000 సార్లు ఎన్నో చదివితే కానీ కంఠస్థం చేస్తే కానీ వాడికి ఆ మ్యాటర్ రాదు. కానీ వినడానికి అది అవసరం లేదుగా. చెప్పడానికంటే ప్రిపరేషన్ కావాలి, కానీ వినడానికి ఉంది ఆయన చెవులు చక్క పెట్టి వినొచ్చు. అఫ్కోర్స్ నిద్రపోకుండా ఉంటారు. మళ్ళీ ఒక్కోసారి పురాణానికి వచ్చిన ఇల్లే గుర్తు వస్తుంది, ఇక్మాలి ఇల్లు, ఇదేమిటో తెలియదు. కానీ ఉత్తప్పుడు గుర్తుకురావు, కానీ ఒక ఆవిడ అనేది పాపం మా శిష్యురాలు, అదేమిటోనండి గురువు గారు పురాణం వినేటప్పుడు అన్ని గుర్తుకొస్తాయి, మా ఆయనేమో స్టవ్ కట్టాడో లేదో, ఇవాళ పద్మవ్యూహం ఏమైపోయింది, నీ బతుకు పద్మవ్యూహం ఒకటో చూసుకోక, ఆ సీరియల్ పెట్టేవటి. ఈ రోజుల్లో ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రాణం తినేస్తున్నారు, పలకరించే దిక్కు లేదు. ఇప్పుడు ఇంకా మమ్మల్ని వదిలేయండి, మామూలు వాళ్ళు అయితే ఎంతసేపు గురువు గారండి చీలాసో స్రవంతి ఇలా కాళ్ళెత్తేసి కూర్చుందావడిలా అటిక్ టిక్ అని. ఏడు చీలా సంవత్సరం మన బతికి శ్రమం తవ్వకుండా చూసుకోవద్దు. ఈ సీరియల్స్ కోసం వెళ్ళి 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 తాగి తిని చివరికి ఏమైపోతున్నారో తెలియట్లేదు. పాపం భర్త గారు అలా కూర్చుని వాడి మొహం వాడే టీ పెట్టుకు తాగాలి, వాడే వాడే కాఫీ తాగాలి. ఒక్క 5 నిమిషాలు కూర్చు, మీరు ఎంత మంచివాళ్ళు అనిపిస్తుంది. బలి చక్రవర్తి శిబి చక్రవర్తి కంటే మీరు గొప్పవాళ్ళు. బలి చక్రవర్తి 3 అడుగులు వంకతో రాజ్యం ఇచ్చేశాడు, వచ్చినవాడు విష్ణు అని తెలిసిన. శిబి చక్రవర్తి శరీరం కోసి ఇచ్చాడు. మీరు చక్కగా కాలం దానం చేస్తున్నారు, దిక్కుమాలి రిమోట్ విడిచిపెట్టి ఆఫ్, మీకోసం మీరే తప్పట్లు కొట్టుకోవాలి. దానికి అంతటి ఉత్తమ దాతలు అన్నమాట మహాదాతలు, మీరు చాలా గొప్పవాడు. అంటే చెప్పేది ఏంటంటే అలా కాదు, వినదగినవి ఇలా వినాలి. ఇది సమయం సద్వినియోగం చేసుకోవడం అంటే. ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠి, మహాత్ములతో సద్గోష్ఠితో కాలక్షేపం చేసావు. ఇది సాంగత్యం సజ్జనులతో అంటే. ఈ రకంగా నీ జీవితం గడిపావు గనక అడుగుతున్నాం. శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించాడు, భూమండలం మీద కాలకాలం జీవించాడు, ధర్మ సంస్థాపన చేశాడు, దుష్టుల్ని శిక్షించాడు, శిష్టుల్ని రక్షించాడు, ఆపై తన పరంధామానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ధర్మదేవత ఏడ్చిందిక. ఆ ధర్మదేవత ఇప్పుడు ఎక్కడున్నది అదే ప్రశ్న. చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడాత్మ పదమున కేగల్, భారకుడు లేక యవ్వని చేరెను ధర్మంబు బలుపు చెడి మునినాక. మునీశ్వర, ధర్మం ఉంటేనే సృష్టి నడుస్తుంది. ఎంతో పవిత్రమైనవి రెండే రెండు వస్తువులు ఈ భూమిని నిలబెట్టేవి, ఒకటి సత్యం, రెండవది ధర్మం. ఈ సత్యం ధర్మం ఈ రెండింటినీ నిలబెట్టడానికి భగవంతుడు అవతరించాడు. ఆయన ఉన్నంతకాలం సత్యం ధర్మం నిలబడ్డాయి. ఆ పరమాత్ముడు తన శరీరం విడిచిపెట్టగానే ఈ సత్యం ధర్మం భూమి మీద నుంచి తగ్గిపోయి పూర్తిగా పోవాలా, బలుపు చెడి అన్నాడు. అంటే తగ్గింది బలం. అలా బలం తగ్గిన సత్యధర్మములు ఎక్కడికి వెళ్ళాయో, ఏమని ఆక్రోశిస్తున్నాయో, ఎవరు దాన్ని రక్షిస్తారో తెలియక అడుగుతున్నావు, ఏమయ్యాయి అన్నారట వాళ్ళు. ఎప్పుడు శ్రీకృష్ణుడు ఈ రెండే చెప్పాడు గుర్తుపెట్టుకోండి, భారతంలోనూ భాగవతంలో కూడా. ఉద్యోగ పర్వంలో రాయబారానికి వెళ్ళాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుడితో ఏమన్నాడో తెలుసా, మహారాజా ధృతరాష్ట్ర సారపు ధర్మమును విమల సత్యము పాపము చేత బొంకుచే పాపము పొందలేక చెడవారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు పేర్చ చేసిరి, అదివారల చేటకుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతున్నప్పుడు మనం ఉపేక్షించకూడదు, చూస్తూ ఊరుకోకూడదు. ఎప్పుడు సామర్థ్యం ఉంటే అంతో ఎంతో ధర్మాన్ని కాపాడగలం, సత్యం పలకగలం. ఈ శక్తి మన దగ్గర ఉన్నది. అయినా మనం పట్టించుకోవడంలా, అధర్మం వచ్చి ధర్మాన్ని పాడు చేస్తూ ఉంటే, ఎవడో అసత్యవంతుడు వచ్చి సత్యాన్ని పాడు చేస్తూ ఉంటే, మనం గుడ్లు అప్పగించి చూస్తూ ఉపేక్షిస్తే అది ఎవడు ఉపేక్షించాడో వాడిని నాశనం చేస్తుందిట. కానీ ధర్మాన్ని సత్యాన్ని నిలబెట్టడానికి దైవం ఉన్నాడు, వాడు ఎలా కాపాడుతాడు, వాడిని కాపాడుకుంటాడు. నీవు ఊరుకున్నావు గనక నీ అంతం చూస్తానంటాడు ఆయన. ధృతరాష్ట్ర, నీవు సమర్థుడివి, నీ కొడుకులు నదుపులో పెట్టు, పాండవుని రక్షించు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఎంతో కొంత వాటాయి, లేదా ఈ సత్యం ధర్మం నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించాడు ఆయన. వినలేదు, పతనం అయిపోయాడు. మార్కండేయ పురాణంలో సత్యహరిశ్చంద్రుడు మొట్టమొదటి ప్రారంభ ఘట్టంలో అనమాట పెడతాడు కాశీ. కాశీ వెళ్ళగానే విశ్వేశ్వరుడికి ఏమని మొక్కుకోవచ్చు ఆయన, విశ్వేశ్వర నేను విశ్వామిత్రుడు అప్పు తీర్చాలి, నాకు డబ్బు ఇయ్యి అంటే ఇస్తాడు శివుడు, గ్యారంటీగా ఇస్తాడు బోళాశంకరుడు. ఆయన ఆయన అడిగితే ఇచ్చేసి తీరతాడు. కానీ ఈయన ఏమని అడిగాడో తెలుసా, సదమలానంద తేజోమయా సర్వేశ్వర శంభో నిత్యము సత్య సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నెలకొల్పుట నీ విధి కాదా, నెలకొల్పుట నీ విధి కాదా, కాశీ విశ్వనాథ మమ్ము కాపాడుమా జగన్నాథ. ఇది ఆయన కోరుకున్నది. నేను నిన్ను డబ్బడగను, అప్పు తీర్చమని అడగను, సత్యం మీద మాత్రం నా మనసు నిలబడాలి, ప్రాణం పోయే స్థితిలో అబద్ధం ఆడతానేమో, అందుకని దృఢమైన సత్యం పలికే ధైర్యం ఇయ్యి, ధర్మం నిలబెట్టేందుకున కావలసిన శక్తిని అని కోరాడు. అది ఆయన ఇచ్చాడు. నెగ్గాడు కాబట్టి శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు ఆయన. అది కావాలి. అందువల్ల ఈ సత్య ధర్మములను ఇవాళ శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టాక ఎవరు రక్షిస్తున్నారు అని అడిగారట వాడు. ఇంతలో ఆయన ఏదో సమాధానం చెప్పబోయాడు. కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, ఆయన సమాధానం చెప్పకుండానే సౌలు ఇక్కడ ఏమన్నాడో తెలుసా, అయ్యా అసలు ఎందుకు ఇంత మొగమాటం లేకుండా అడుగుతున్నాం, కృష్ణుడి చరిత్ర వినాలని మా కోరిక, ఈ ప్రశ్నలన్నీ దానికోసం అడిగాం, నువ్వు మళ్ళీ ఇంకేదన్నా చెబుతావేమో, అందుకని వసుదేవ దేవకులకు ఎవడు దయించే తత్కథలలో వినగ ఎత్త పుట్టడు ఎరిగింపు మిత చరిత. దేవకీ వసుదేవులకు ఎవడు జన్మించాడో, ధర్మ సంస్థాపన ఎవరు చేశారో ఆ వ్యక్తి కథ వినాలనుకుంటున్నాం. వాసుదేవుడి కథ మాకు చెప్పేంత నుంచి మాకు ఇంక వేరే అక్కర్లా. ఎందుకు బోలెడు కథలు ఉన్నాయి, అవన్నీ మాకు అక్కర్లా. అన్య దుర్జన చరిత్రములోని కర్ణరంధ్రముల పెట్టి పనికి మాలిన వాళ్ళ కథలన్నీ చెవుల్లో పెట్టి విని మా చెవులు పాడు చేసుకున్నాం. పిచ్చి పిచ్చి కథలన్నీ వింటేట యముడు ఏం చేస్తాడో తెలిసిన, భాగవతంలో ప్రథమ స్కంధంలో చెప్పారు, భయంకర కథలు కొన్ని ఉన్నాయి, అవేవో సస్పెన్స్ కథలు అనిపిస్తాయి, కానీ చివరికి అవి విన్నవాడి తలకాయ మీద రోకలు పెట్టి నాలుగు బాధిస్తాడు. ఎర్రగా కనకనలాడే ఇనప రోకలు ఉంటుంది, ఆ ఇనప రోకలు కాల్చి కాల్చి బాగాను కొలిమిలో నెత్తి మీద కాస్త కారం ఉప్పు వేసి ఆ తర్వాత టింగ్ టింగ్ సువి సువి అని పాటలు పాడి విరిగిపోతారు యమకింకలు. యమకింకలు కల బాధడం బాగా ఇష్టం, వాళ్ళ దగ్గర క్లైంటర్స్ రాలేదు ఇంకా, అందుకని రోకలతోటే పోతారు అంత కసి వాళ్ళకి. అందుకని అన్య దుర్జన చరిత్రములు అని కర్ణరంధ్రములు పెట్టి ఇదే పదం పోతన గారు వాడారు. ఎందుకు పనికి మారిన కథలు చెవుల్లో పెట్టడం, అర్ధరాత్రి అమావాస్య కాకులు కావు అన్నాయి, గొడ్ల బొబ్బలు గోయ్ అన్నాయి, ఎప్పుడు తెలుసుకున్నది తరుపు ఢేం అంటాడు వాడు. ఇదే కథలో ఈ కథలకు 100 రూపాయలు 200 పెట్టడమా, కష్టపడి పురాణాలు చెప్పి సీడీలు తయారు చేస్తే దాన్నేమో 100 రూపాయలు పెట్టే వాడికి 50 రూపాయలకి ఇస్తావు, 25 ఇస్తావు, రిబేట్ ఇస్తావు అని అడుగుతారా వీళ్ళు. దాని దగ్గరికి వెళ్ళేసరికి 150 రూపాయల. ఈ పిచ్చి సినిమాలు తీస్తున్నావు అంటే రాత్రి హోమంట ఏగంట, నేను ఏదో యజ్ఞం అనుకున్నా నేను. ఇదే పాండురంగడి సినిమాని వెళ్ళింది కావిడ, ఆ తీరా వెళ్ళిన తర్వాత దెబ్బ కావిడ అడిగిపోయొచ్చు, ఇదేం పాండురంగడండి బాబు, ఉన్న అవయవాలని శిథిలం అయిపోయాయండి ఆవిడ. ఈ సినిమాల కోసం 200 ఖర్చు పెడుతున్నావా, వీటి కోసం రమ్మంటే ఫ్రీగా ఖర్చు పెట్టించి పెడతామంటే కింద కూర్చున్నారు అరగంట వినలేమా. ఎందుకు ఈ సినిమాలు, ఎందుకు ఈ కథలు, ఏదో ఎప్పుడో ఒకసారి పొరపాటున వెళ్ళామంటే అర్థం, 24 గంటలు వాటి మీద పుడుతున్నాం మన జీవితం. అందుకే ఇంత అశాంతి. అవి కథలు, ఆ కథలు విన్నటువంటి వాళ్ళ తలలు పగలు కొడతాడు యమకింకరులు, వాడు చితక కొడతారు. అవి కథలు కాదు, మానవ జీవితానికి వ్యధలు, మనకి నిజమైన సుధలు హరి కథలు. అందువల్ల ఈ కథలు వినిపించమన్నారు వాడు. అప్పుడు ఆయన, నేను రేపటి నుంచి అలాగే కృష్ణ చరిత్రలోకి వెళ్ళేముందు అసలు కృష్ణ చరిత్ర ఎలా పుట్టిందో ఆవిష్కరణ కట్ట వాడు చెప్పుకోవడం ధర్మం కనుక చెప్పుకుందాం. కావాలంటే పావుగంట ఎక్కువైనా వింటారు, మీరు అంతా మంచివాళ్ళలా కనపడుతున్నారు, మరి అలా పారిపోయే దుర్మార్గుల్లో లేదు, ఆ కృష్ణ కథలు వినేవాళ్ళు కాదు సందేహం, కొంచెం ముఖం చూస్తే మాత్రం మాకు తెలుస్తుంది బొరిదినగా కాకపోయినా సరే. వెంటనే సూత మహర్షి అప్పుడు ఆయన చెప్పాడు, నారాయణం నమస్కృత్య, ఈ శ్లోకం అక్కడిదనమాట, తన గురువుగారు నారాయణుడు ఆయనకి నమస్కరించాడు. నరంజైవ నరోత్తమం, నరోత్తముడైన నరుడికి, ఉత్తమోత్తముడైన నరుడికి నమస్కరించాడు. పనికిమాలిన నరుడికి నమస్కరించకూడదు గుర్తుపెట్టుకోండి. దేవీం సరస్వతీం, అదిగో మన శృంగేరి శారదాదేవికి, ఆవిడికి నమస్కారం చేశాడు. మాటలేంటి ఆ తల్లి, ఆవిడ కోసం వెతుక్కుని గింజుకుని పెడతాం మనం అక్కడికి. మీ దగ్గరికి సరస్వతి వస్తే మనకు కొంచెం లోకు, ఎప్పుడైనా మన దగ్గరికి వస్తే లోకు ఉండవు, మనం వెతుక్కుని పెడితే దానికి విలువ వేరు. ఆవిడికి నమస్కరించాడు. అప్పుడు వేదవ్యాసునికి, తన గురువుగారికి నమస్కరించాడు. మనం ఈ గురువు గారికి నమస్కారం చేసుకుంటున్నాం. అప్పుడు ఆయన ఆపై ఇలా కథ చెప్పడానికి సిద్ధపడ్డాడు. పోతన గారి ఈ శ్లోకానికి అనువాదం అందంగా చేస్తూ, నారాయణునకు నరునకు భారతికి నిమృక్కి, వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతు ఉదార గ్రంథంబు దళిత తనుబంధంబు. ఎందుకు అనువాదం చెప్పానంటే, సంస్కృతంలో కేవలం జయము దీరయ్యత్ అని మాత్రం అన్నారు. జయము అంటే అక్కడ భారత గ్రంథం అని అర్థం. ఈయన అలాగా కూడా తెలుగులో ఇది ఉదార గ్రంథం అంట, చాలా అద్భుతమైన గ్రంథం అంట. దళిత తనుబంధం అని ఇంకొక కొత్త విశేషణం వేశారు. శరీర బంధములు అన్నీ తొలగిస్తుందిట. అంటే మనకి ఇక సంసార బంధములు ఉండవు. సంసార బంధములు ఉండవంటే రేపటి నుంచి మా ఆయన మేము కాపురం చేయమని ఎల్పురుకోవాలి, ఇలా అయితే రావండి అనకండి. అవన్నీ ఉంటాయి. ఇంటికి వెడతారు, మళ్ళీ ఏసీ రూమ్లో పడుకోవచ్చు, హాయిగా వెళ్ళి వేళకి శుక్రవారం కనుక ఇడ్లీ తినచ్చు, అవన్నీ ఉంటాయి. కష్టములు ఉండవు, సుఖములే ఇస్తాడు. మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు పరమాత్మ. బ్రహ్మానందం ఇస్తాడు, నిత్యానందం ఇస్తాడు ఆయన. అటువంటి గ్రంథం అది. ఆ గ్రంథములు చెబుతున్నాను వినండి. ఒకప్పుడు మా గురువుగారు వేదవ్యాసుల వారు ఈ చెప్పినంత ఎవరు సూతుడు చెబుతున్నాడు. వేదవ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరంలో చాలా కాలం తపస్సు చేశాడు. ఇప్పుడు అది ఎక్కడుంది? ఆ వ్యాసుడు తపస్సు చేసింది బదరీ దగ్గర నుంచి సరిగ్గా 5 కిలోమీటర్లు పెడితే మానా అని ఒక పవిత్ర స్థలం ఉన్నది. అక్కడ మాత్రమే సరస్వతీదేవి కనపడుతుంది, ఇంకెక్కడ ఆ నది కనపడదు, అంతర్వాహిని అయిపోయింది. ఎప్పుడైనా సరస్వతి పుష్కరాలు వస్తే మీరు అక్కడికే వెళ్ళాలి. బహుశా మళ్ళీ మీకు 2001లో వచ్చింది కదా పుష్కరాలు, ఇప్పుడు ఇంకా 12 ఏళ్ళు. అప్పుడు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెడితే అందరం కలిసి వెళ్దాం, అక్కడ నేను దగ్గరుండి సంకల్పం చెప్పి స్నానం చేస్తాను. అందులో నా ములక్గానే శరీరం గడ్డగట్టినట్టు ఉంటుంది, కానీ ఏం పర్వాలేదు, రక్షిస్తాను. నేను దిగాను, నా వెనకాల 10 మంది దిగారు. ఆ తర్వాత చెప్పరేం గురువు గారు చచ్చిపోయినది పని ఏంటి, నాకంటే అలవాటు ఏం చేస్తాం. నన్ను తీసుకెళ్ళాను భగవంతుడు అప్పుడే. ఇంకా కొంతకాలం మీకు పురాణం చెప్పకుండా, అబ్బా గుంటూరులో 50 సార్లు సత్పాయం చేయకుండా నేను ఎక్కడికి వెళ్తాను, ఇద్దరు శృంగేరి పేట అతిదేవత వదవరు అని చేత అక్కడికి వెళ్ళాలి. మంచి మైనస్ డిగ్రీస్లో ఉంటుంది కాబట్టి కొంచెం చలిగా ఉంటుంది. అక్కడ వ్యాసుడు పైన చొక్కా కూడా లేకుండా తపస్సు చేశాడు ఆ మహానుభావం. ఆయన అక్కడే భారతం రాశాడు, అక్కడే భాగవతం రాశాడు. ఒకనాడు ఆ సరస్వతీ నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని జపమాల చేత్తో పుచ్చుకున్నాడు. ఇంతలో ఎందుకో మనస్సుకి కొంత అశాంతి కలిగిందిట. పాప సుఖం లేదు, ప్రశాంతత లేదు. కారణమేమిటో అర్థం కాల. అదేమిటిది, 18 పురాణాల్లో అప్పటికి 17 పురాణాలు రాశాడు. ఇంకా భాగవతం రాయలేదు. కానీ మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ స్కాంద పురాణములు, ఇవి 18 పురాణాలు. ఇందులో ఒక భాగవతం తప్ప 17 రాశాట. భారతం 107,281 శ్లోకాల ఉత్కృష్ట గ్రంథం రాశాడు. బ్రహ్మసూత్రములు రాశాడు. ఇన్ని రాశాను, అనంతావై వేదా అన్నారు. వేదములు అంటే అనంతములు, దానికి తుది మొదలు లేదు. అటువంటి దానిని చక్కగా విభజించి అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు. వేదములను విభజించి వేదవ్యాసుడని పేరు తెచ్చుకున్నాడు. ఇన్ని చేసినా ఎందుకు నాకు మనస్సుకి ఆనందం కలగడం లేదు, ఏదో కొంత కొరత ఉన్నది. జైమిని సామము చదువుతుండే పైలుడు ఋగ్వేద పఠనం బుదరకొనే సామము జైమిని చదువుతుండే. ఋగ్వేదం అనే వేదాన్ని పైల మహర్షికి ఇచ్చాను, నా శిష్యుడు ఆయన చదివాడు. జైమిని సామవేదం చదువుకున్నాడు. సుమంతుడు వైశంపాయనుడు ఈ ఇద్దరు యజుర్వేదాన్ని అధర్మణ వేదాన్ని స్వీకరించారు. అఖిల పురాణేతిహాసములు సూత మహర్షికి ఇచ్చాడు. ఇంకా బ్రహ్మసూత్రాలు అందరి శిష్యుల చేత చదివించాను. అయినా ఎందుకు నాకు అశాంతిగా ఉన్నది, మనశ్శాంతి లేదు. ఒక ఆయనకి ఇంటి నిండా పిండి వంటలు ఉన్నాయి, స్వీట్లు ఉన్నాయి, కానీ తిందామంటే లోపల షుగర్ ఫ్యాక్టరీ కడుపులో. అందరూ బయట ఫ్యాక్టరీ పెడితే లోపలే పెట్టుకున్నాడు. అంటే మధుమేహ వ్యాధి అనమాట, షుగర్ పేషెంట్. స్వీట్ తినడానికి లేదు. ఇంటి నిండా జీడిపప్పు వేసి బాగా కారం గీరం వేసి నేతులు వేయించి మరీ పెట్టారు. తిందామంటే బీపీట, దెబ్బకి చచ్చిపోతాడు. ఉప్పు కారం తినకూడదు. పోనీ ఉట్టి జీడిపప్పు తిందామంటే కొలెస్ట్రాల్ అట, అది డేంజర్ అట. ఇంకెందుకు వీడి బతుకి? శరీరం నిండా రోగాలు ఉన్న వాడికి అన్ని పిండి వంటలు పదార్థాలు ఉన్నా తినడానికి లేక రోజు ఉప్పు కారం లేని తప్పిడి బతుకులో గంజో తాగాలట, ఏదో దిక్మల సూపులు తాగాలి లేదంటే. ఇలా బతికైపోయింది. పదార్థము నుండి తినడానికి అనారోగ్యం ఉంటే ఎంత ఇబ్బంది వస్తుందో, అలాగే ఇన్ని ఉండి కూడా మనశ్శాంతి లేకపోవటం వల్ల నా బ్రతుకు అలా అయ్యిందని బాధపడుతూ ఉండగా అప్పుడు ఆయనకి లోపల అర్థమైంది, నేను భగవంతుని గుణములు వర్ణించలేదేమో అని. ఆ సమయమునకు ఈయనకి అసలు విషయం అర్థమయ్యే సమయానికి ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. అందమైన కాంతి, తెల్లని కాంతి ముద్ద కిందకి దిగుతున్నది. ఎంత తెల్లని కాంతి అండి! చంద్రుడి వెన్నెలంతా పోగుబడి కిందకి దిగుతున్నట్టుందిట, మల్లెపువ్వుల కాంతి కిందకి దిగుతున్నట్టుందిట, పాల నురుగు దిగుతున్నట్టుందిట. ఆ కాంతి దిగుతోంది, అలా దిగుతోంది, దిగుతున్నది. ఆ కాంతి ఏం కాంతి అది? నారద మహర్షి వస్తున్నాడు. నారదుడు తెల్లగా ఉంటాడు, ఆయన వస్తూ ఉంటే కాంతి దిగినట్టుందనమాట. తన చేతి వల్లకి తంత్రి చెయ్యం సతత నారాయణ శబ్దమొప్ప ఆనంద సంభూత కరిగి తరవ సుధాధారల యోగీంద్రత తులు చొక్క కపిల జటాభార కాంతి పుంజంబుచే దిశలు ప్రభాత దీధితి వహింప తను లగ్న తులసికా దామ గంధంబులు గగనాంతరాళంబు గ్రప్పి కొనగా వచ్చే మెంట నుండి వాసవీనందను కడకు మాటలాడ కరుణతోడ భద్ర విమల కీర్తి పారగుడు ఆరూఢ నయ విశారదుండు నారదుండు. అసలు ఆ రూపం కళ్ళకు కట్టినట్టుగా పిచ్చిని చేసినట్టారు దాన్ని. మహానుభావుల కవిత్వం అలా ఉంటుంది. ఆ వస్తున్న ఆయన చేతిలో వీణ ఉన్నదట, మెడలో ఇలాగ తాడు కింద వేసుకుని కండువా వేసుకున్నట్టుగా దానికి వీణ కట్టుకుని వాయిస్తున్నాడు. ఆ వీణ వాయిస్తూ ఉంటే సరిగమ పద నిసబదులుగా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రమే వాయిస్తున్నాడు అనేక రాగాలలో. హరిరామం తప్ప, హరికథలు తప్ప ఇంక దేనిని వాయించటం లేదు ఆయన. ఆయన పాడుతూ ఉంటే ఆ గానమాధుర్యానికి ఎండిపోయిన చెట్లుకి చిగుళ్ళు పుట్టాయట. అంత బాగా పడుతున్నాడు. కొందరు పాడితే కూర్చుని వాళ్ళు లేచి పారిపోతారు, ఆయన పాడితే చెట్లకి చిగుళ్ళు వచ్చాయన్నారు. జడలు బాగా నల్లగా ఉన్నాయి కానీ నూనె రాయలేదు ఆయన. అందువల్ల అవి ఏమైపోయాయిట? క్రమక్రమంగా ఎరుపెక్కాయిట. కొంతకాలం నూనె రాయకపోతే ఈ జుట్టు ఒక రకమైన రాగి రంగులోకి వస్తుంది. అందుకే ముక్కు తిమ్మల గారు పారిజాతాపహరణంలో జడలు మోక్షద్రుపల్లవ శంకచేయ అంటాడు. ఆయన మోక్షమిచ్చే చెట్టుట, చెట్టుకి చిగుళ్ళు పుడతాయిగా, ఆ చిగురు టాకుల్లాగా ఉన్నాయన్నమాట. చిగురు టాకులు ఎలా ఉంటాయి? ఎర్రగా ఒక రకమైన చాలా అందంగా ఉంటాయి, తామ్రవర్ణంలో రాగి రంగులు. ఆ చిగుళ్ళలో ఉన్న ఈ జుట్టు ఆయన మోక్షమిచ్చే చెట్టు. ఈ కాంతి దిక్కులు వ్యాపించింది. ఇప్పుడు చూడటానికి ఎలా ఉందంటే దిశలు ప్రభాత దీధితి వహింప, సూర్యుడు ఉదయిస్తున్నాడేమో, సూర్యకిరణాలు వస్తున్నాయేమో అన్నట్టుగా ఉంది. సూర్యకిరణములు ఎర్రగా ఉంటాయి, ఉదయిస్తున్న సూర్యకిరణములను ఆయన జుట్టు వెదజల్లుతోందన్నమాట. అది జుట్టు అంటే తెల్లగా లేదు. ఎందుకో కానీ ఈ మధ్యన ఈ సీరియల్స్లోనూ టీవీస్లోనూ కూడా ఓహో నిలిచిపోయిన జుట్టు పెడుతున్నారు. వ్యాసుడంటే రిటైర్ అయిపోయాడని వాళ్ళ ఉద్దేశం. ఆయన ఎప్పుడూ రిటైర్ అవ్వడం. ఆ మనం టైర్ అయిపోవాలి కానీ ఒక గంట ఉపన్యాసం చెబితే విని టైర్ అయిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యి బాబా ఏం చెప్పారండి, చెప్పింది నేనైతే అలసిపోవడం ఆయన ఏమిటి చెప్పండి. కొంతమంది ఉపన్యాసాల కింద వాళ్ళు దొక్కుతారు, ఏమిటో తెలియదు. అది నిజంగానే అని చేత చెప్పేవాడికి కదా అలసట. అలాగా వేదవ్యాసుల వారి జీవితం అంతా యావత్ జీవితము కూడా ఆయన జుట్టు నల్లగానే ఉంటుంది, అందులోంచి ఎర్రని కిరణములే వస్తాయి, ఆయనకు అలసట లేదు, ఆయనకి మృత్యువు లేదు, చిరంజీవులు. ఆయన ఒకడు మహానుభావుడు, ఆయన అనారోగ్యమరగినటువంటి వాడు, పరమ పూజ్యుడు, ఆయన విష్ణుస్వరూపుడు, ఆయన వ్యాసో నారాయణో హరిహి అన్నారు. అందుకే ఆయన జుట్టు నుంచి దిక్కులకి అంతటికీ కూడా అరుణ కిరణములే వస్తున్నాయి. పై నుంచి కిందకి దిగాడు ఆయన. ఆ వచ్చినటువంటి ఆ నారద మహర్షి ఇప్పుడు ఇంతకీ మెడలో తులసి దళాలు కూడా వేసుకున్నాయి ఆయన కూడా. ఇక్కడ చాలా గొప్ప విశేషం ఒకటి ఉన్నది. ఎప్పుడు నారద మహర్షి వచ్చినా ఆయన మెడలో తులసి దళాలు ఉంటాయి. తులసి దళములు వేసుకునే అధికారం విష్ణుస్వరూపులకే ఉంది. భూలోకంలో విష్ణుమూర్తికి 22 అవతారాలు ఉన్నాయి. పెర్మనెంట్గా గుర్తుపెట్టుకోండి, ఎన్ని అవతారాలు ఉన్నాయి మొత్తం విష్ణువుకి? 22 అవతారాలు ఉన్నాయి. అదేమిటండి, 10 అవతారాల గురించి విన్నాం, మీరు 22 అంటున్నారంటే అసలు ఉన్నది 22, దశావతారాలు ప్రసిద్ధికి ఎక్కాయి. 22 అవతారాలలో కపిలుడు దేవహూతికి పుట్టినటువంటి వాడు, నారదుడు, వ్యాసుడు, కృష్ణుడు, సాక్షాత్తు రామచంద్ర ప్రభువు, సరే ఇక పరశురాముడు, మత్స్యాది అవతారాలు మొత్తం 22 మనకు వస్తాయి. ధ్రువుడు కూడా ఇందులో ఒకడు. కాకపోతే వీటిల్లో కొన్ని అంశ అవతారములు, నారదుడు ఒక అంశావతారం, ఆ అంశ అవతారం అలా ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. పరశురాముడు ఒక అంశావతారం, అందుకే రాముడు ఉండగా కూడా పరశురాముడు వస్తాడు. వ్యాసుడు ఒక అంశావతారం. ఇవన్నీ అవతారాలు అంటే ఏమిటి? అంశావతారాలు. ఈ అంశములు ఉంటాయి భూమి మీద ఎక్కువ కాలం, కొన్ని తొందరగా వెళ్ళిపోతాయి. కానీ కృష్ణుడు మాత్రం అలా కాదు. అందుకే ఏ తేచాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకని 22 అవతారములలో 21 అవతారములను అంశావతారాలని, ఒక్క 22వ అవతారం అయినటువంటి శ్రీకృష్ణ అవతారం మాత్రం ఏమన్నారు, సాక్షాత్ భగవంతుడు పరమాత్ముడు షోడశ కళలతో వచ్చాడని చెప్పారు. అందుకే వ్యాసుడి జుట్టు నల్లగానే ఉంటుంది, నారదుడి జుట్టు నల్లగానే ఉంటుంది, వాళ్ళ కిరణాలు కూడా అలాగే వెదజల్లుతాయి. ఎక్కడ చూసినా ఇలాగే వర్ణించారు. నారదుడి జుట్టు కూడా కపిల వర్ణంలోనే ఉన్నది, వ్యాసుడి జుట్టు కపిల వర్ణంలోనే ఉన్నది. వ్యాసుడు నారదుడికి రంగు మాత్రం తేడా. వ్యాసుడు నల్లగా ఉంటాడు, కృష్ణుడిలాగే నీలంగా ఉంటాడు. కానీ నారదుడు మాత్రం ఎలా ఉంటాడు? స్వచ్ఛంగా తెల్లగా ఉంటాడు. అందుకే నారదుడు వస్తూ ఉంటే ఆయన తల నుంచి అరుణ కిరణాలు వస్తున్నాయి అన్నారట. ఆ అరుణ కిరణములు వేదవ్యాసుని తల మీద ఉన్న జుట్టు నుంచి వచ్చే అరుణ కిరణాలతో పోటీ పడి ఇద్దరు సూర్యుడు డి అంటే డి కొడుతున్నారా అన్నట్టుగా ఉంది. అంత బాగుందన్నారు. సరే మొత్తం మీద నారద మహర్షి భూలోకానికి దిగాడు. ఎక్కడికి వచ్చాడు? వాసవి నందనుడితో మాట్లాడాలని. వాసవి అంటే సత్యవతీదేవికి వాసవి అని పేరు. వసువు యొక్క కూతురు కనుక ఆవిడకి వాసవి అని పేరు. ఆవిడ కొడుకు వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. ఇంకో రహస్యం, ఇంతవరకు చాలామంది పట్టించుకోలేదు కానీ, అసలు కన్యకా పరమేశ్వరి ఉన్నది కదా అమ్మవారు, ఆ కన్యక అనే నామం, వాసవి కన్యక అనే నామం భాగవతంలో నేను ఇంకెక్కడ చెప్పలేదు. చూడండి కావాలంటే భాగవతం దశమ స్కంధంలో అమ్మవారికి 14 నామములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? సరిగ్గా రేపు యోగమాయ పుట్టినప్పుడు చెబుతాను. అందులో ఒక నామం కన్యక. కన్యక అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకప్పుడు నన్ను పురాణం చెప్పిస్తున్నప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి గుళ్ళో కైకలూరులో ఉపన్యాసం చెబుతున్నప్పుడు అడిగారు. ఇదిగో భాగవతంలో చూడండి, చాలామంది ఆ విషయం పట్టించుకోరని ఆ 14 నామాలు ఇచ్చాయి. రోజు చదివామంటే మాకు ఎప్పుడు ఐడియా రాలేదండి అన్నాడు ఆయన వెంటనే. ఆ తర్వాత చాలా ఆనందపడ్డారు. అప్పుడు ఆ 14 నామాలు కూడా స్వయంగా శ్రీకృష్ణుడు ఇచ్చాడు అమ్మవారికి 14 నామములు. అందులో వాసవి కన్యకా నామం ఉంది ఒకటి అనమాట. నారాయణి, ఈశాన, శారద, అంబిక, కన్యక, మాధవి, కుమారి, ఈ నామములన్నీ కృష్ణుడు చెప్పాడు అండి మనకి ఆ కృష్ణావతారానికి వచ్చినప్పుడు చెప్పుకుందాం వాటి గురించి. అంచేత ఆ వాసవి అనేటటువంటి పేరు కూడా అప్పటి అంత ప్రాచీనమైన నామం అన్నమాట. వచ్చాడు నారదుడు. భద్ర విమల కీర్తిపార కూడా ఆయన, సత్యమైన కీర్తి కలిగిన వాడు ఆయన, ఆరూఢనయ విశారదుడు, వినయం కలిగిన వాడు. వినయం ఎక్కడుంటే అక్కడ పరమాత్మ ఉంటాడు. నారదుడు ఎంత గొప్పవాడు, అంత వినయం కలిగిన వాటిండో. అసలు కథ ఉంది అశోకుడి కథలో. అశోకుడు బౌద్ధ మత స్వీకారం చేశాక బౌద్ధ భిక్షువు కనపడగానే సాష్టాంగ నమస్కారం చేసేవాట. ఇది మంత్రులకి కెట్టల. ఈ మంత్రులు అంటే వాళ్ళలో కూడా రకరకాల మనుషులు ఉంటారు కదా. మహారాజా, మీరు చక్రవర్తి, సమ్రాట్, మీ పదవికి ఒక గౌరవం ఉన్నది, కనిపించిన అర్థమైన సన్యాసికి కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు, మీ పదవి గౌరవాన్ని త్యాగం చేస్తున్నారు. కొంతమంది వాడు రాష్ట్రపతి పదవిని తాకట్టు పెట్టాడని దిక్మాలాడి జెండాలు పాసే వాళ్ళు అంతా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి దండం పెట్టినా తిడతారు ఏమిటో తెలియదు. అదొక కర్మయోగం, మనం ఏం చేస్తాం, వినయం మన శరీరంలో ఉన్న గొప్ప లక్షణం అని వాళ్ళకి తెలియదు. ఇది ఒక విచిత్ర యుగం ఇది. అందుకని అశోకుడు తెచ్చారట వాళ్ళు. ప్రధానమంత్రి గారు రోజు వచ్చి దండం పెట్టద్దు, సమ్రాట్టండి, ముష్టి వాళ్ళకి సన్యాసులకి నమస్కారం వద్దు వద్దు అని చెప్పగా మొదట్లో ఊరుకున్నాడు, విసిగెత్తిపోయింది అశోకుడికి. ఓ రోజున పొద్దునే ప్రధానమంత్రిని పిలిచాడు, ఏమయ్యా ఇలా రా అన్నాడు. వచ్చాడు. ఒక మనిషి తల, ఒక మేక తల, ఒక పులి తల, ఈ మూడు తలలు ఇచ్చి సాయంత్రం అయ్యేలోపు అమ్మి డబ్బు పట్టుకొచ్చి నాకు అప్పగించాలంట. వీడి మంత్రి గారు వెళ్ళారు, ఈ ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళి ఒక గంట రెండు గంటల సేపు నానా కష్టాలు పడి చివరికి సాయంత్రం అయ్యేసరికి నీరసంగా వెర్రిమొహం వేసుకొచ్చాడు. ఏం మంత్రి గారు, మూడు తలకాయలు అమ్మేవా డబ్బు పట్టుకొచ్చావా అన్నట్ట. మహారాజా క్షమించండి, పులి తలకాయ ఏమో రకాల రేటిచ్చి ఒకటి కొన్నాడు గోడకు తగిలించుకోవడానికంట. పులితల అలంకారం కదా. మరి మేకతల ఆ మాంసం ఇష్టపడేవాడు ఓ 25 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడండి. ఈ మనిషి తలక ఎవడు కొంటలేదండి, పొద్దున సాయంకాలం దాకా ఫ్రీగా ఇచ్చినా పట్టుకెళ్ళమంటున్నారండి అన్నట్ట. ఏమంటే ఎవడికి వాడికి భయం, మైలు పడిపోతామని ఇంట్లో ఉంటే అపశకునం అని బాబోయ్ బాబోయ్ అంటున్నారట. చిట్ట చివరికి ఆయన మంత్రి గారు భరిస్తలేదన్నమాట. మనిషి తలని ఎవడు కొంటలా, ఇంట్లో ఉంటే మైలు అంటాడు ఒకడు, ఇంట్లో ఉంటే భయం అంటాడు ఒకడు, ఈ పిశాచి పీడిస్తుందేమో అని ఒకడు. చూడండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో పావు చర్మం ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతాం, ఇంకో జింక చర్మం తక్కువ జపానికి వాడతాం, మనిషి చర్మం మీద కూర్చోవడానికి ఎవడన్నా ఇష్టపడేవాడు ఉంటాడా? ఓ మహారాజు గారు సత్రం కట్టించాడు, ఓ పురోహితుడికేమో ఇల్లు దానం చేశాక ఈ రాజుగారు చచ్చిపోయాక శవాన్ని మోసుకెడుతున్నారు. అటాక వర్షం వచ్చేదిట. పురోహితుడిని పిలిచి, అయ్యా మీకు మా రాజుగారు ఇల్లు కట్టించారు కదా, శవం తడిసిపోతుంది లోపల పెట్టినవండి అంటే, అయ్యా ఆయన చెప్పులు పెట్టండి, ఆయన కర్ర పెట్టండి, గొడుగు పెట్టండి, శవం మా ఇంట్లో ఎలా పెడతామండి బొత్తిగానంటే. అంటే చెప్పులకి కర్రకి ఉన్న విలువ శరీరమునకు లేదు. ఈ శరీరం మాట్లాడుతున్నంతసేపే, ఒక్కసారి మాట ఆగిపోయాక ఏ ఎవడు కాళ్ళకి దండం పెట్టేవాడు కూడా అట్టుందంటే బాబు దిక్కుమాలి శరీరం అని వెళ్ళిపోతాడు. జుగుప్స ఎవండి మీరు, లేకపోతే నేను ఎలా ఉంటానండి అన్న ఈవిడు కూడా మీరు వెళ్ళిపోతే మన్నాడు వాయిట్లీ దీన్ని శుభ్రంగా కాపీదాగి ఎవండి మీరు లేరు అని ఏడుస్తుంది. కానీ వీడి కోసం తక్షణ ఏడవ ఈ శరీరంతో ఎవడు కాపురం చేస్తాడు? పరమ దౌర్భాగ్యం ఈ శరీరం. అందుకే ఆశ్చర్యకరమైనటువంటి పదం వాడాడు వేదవ్యాసుల వారు నారద పురాణంలో. నారద పురాణంలో రుక్మాంగద చరిత్ర అని ఉత్తరాఖండం ఉంటుంది, మోహిని రుక్మాంగద అంటారు అదే. అందులో ఏమన్నాడు తెలుసా, వేశ్య కంటే ప్రమాదం అంటే శరీరం. వేశ్య డబ్బు గుచ్చుకున్న కాసేపైనా గౌరవిస్తుంది, ఈ శరీరం దొంగ. దీనికి మనం లాల్చి వేశాం, కంకణాలు వేసాం, గండపిండీరం వేశాం, కండువ వేశాం, ఇంకేవో వేశాం. మీరంటే ప్యాంటు షర్ట్లు వేశారు, ఈ పక్కన ఉన్నవాడు కాస్త పంచులు చీరలు కట్టారు, కనీసం చున్నీలన్నా వేసుకున్నారు, గిన్నెలో ఏవో బట్టలు వేశారు. సినిమా యాక్ట్రెస్ అయితే కొనేదో చిన్న పెట్టడు కొట్టేనా కట్టుకుంటారు ఏదో ఒకటి ఆమాత్రమేనాను. ఇన్ని వేసి గౌరవించిన ఈ శరీరం ఉన్నదే, ప్రాణం పోయే స్థితి వస్తే శరీరంకి ఆత్మకి సంబంధం ఉందా? చెప్పటంలా, పక్కవాడికి కూడా చెప్పకుండా మాయం అయిపోతుంది. అందుకని దీన్ని ఏమన్నారు, వేసి కంటే ప్రమాదం ఉన్నారు. ఈ శరీరాన్ని నమ్ముకుంటున్నాం మనం, ఇది నమ్ముకుని దీనికోసం నానా సుఖలోలత్వంలో పడిపోయి భగవంతుడిని విస్మరిస్తున్నాం, పవిత్ర కథలు విడిచిపెడుతున్నాం. ఇది దీని పరిస్థితి. ఈ తలకాయ కొందరు ఎవరు కూడా ఏ ల్యాబ్లోనే కొనుక్కునేవాళ్ళు తప్ప, మామూలు అందరూ ఇళ్లలో పెట్టుకొనుక్కుని ఆనందంగా పెట్టుకుంటామా? పేపర్ వెయిట్ పెట్టుకున్నట్టు, లేదా చిన్న గాజు ముక్క పెట్టుకున్నట్టు అలా పెట్టుకున్నట్టు ఈ తలకాయ ఎవడో ఇంట్లో పెట్టుకోడు. రాగానే పుర్రి ఎదురుకుండా పెట్టుకునేవాడు ఎవడన్నా ఉన్నాడు చూడండి, తక్క పెట్టుకోడు. అప్పుడు అన్నట్టు అశోకుడు, చూసావా ఇది ఈ మనిషి తలకున్న విలువ. ఈ తల ఈ పనికి మారిన తల, కొనుక్కోవడానికి అందరూ అసహ్యించుకునే తల, ఇంట్లో పెట్టి అలంకరించుకోవడానికి అసహ్యించుకునే ఈ దిక్కుమాలిన పుర్రే ఒక బౌద్ధ భిక్షువుకో ఇంకో సన్యాసికో మహానుభావుడికో వంచి నమస్కరిస్తే వచ్చే నష్టం ఏమిటన్నాడు. అర్థమైంది దీనికి, అయ్యా ఇంకా నేను లేకుండా నేను కూడా ఈ తలకే అలాగే ఉంచుతానండి. ఇప్పుడు నా శిరస్సు విలువ ఏమిటో తెలిసింది. ఈ శిరస్సు వినయంతో మురికి నమస్కరిస్తే మానస సరస్సు లేదా మురికి నీటి సరస్సు. ఆ క్షణమే నమస్కారం చేయడం నేర్చుకున్నాడే, దీనికి ఏం విలువ లేదు. అలాంటి విషయం లోకానికి చెప్పడానికే ఆరూఢ నయ విచారదుడు అన్నారాయన్ని. అటువంటి నారదుడు అక్కడికి వచ్చాడు. మన వాళ్ళండి, వేదాంతం అంతా చిన్న చిన్న పద్యాల్లో చెప్పారు. గురదాడ్ అప్పారావు కన్యాశుల్కంలో ఈ పాట రాశాడంటే ఆ పాట ఆయనదిగా సుమా, ఇది వేదాంత రహస్యాలు. ఇవి చిన్నప్పుడు లల్లాయి పాటల కింద కనపడతాయి. చిన్న చిన్న తంబురాలు, ఏవో చిన్న చిన్న ఏకతారాలు వాయించుకుని పాడేవారు ఋషులు. ముష్టివాళ్ళ రూపంలో తిరుగుతున్న వాళ్ళందరూ నిజానికి నా దృష్టిలో ఋషులు. వాళ్ళు అంత అందంగా మా చిన్నప్పుడు నేను నిజంగా విన్నాను ఆ పాట. ఇల్లు ఇల్లన్ని ఏవు, ఇల్లు నాదన్ని ఏవు, ఇల్లు ఇల్లన్ని ఏవు, ఇల్లు నాదన్ని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిల్లక, ఊరికి ఉత్తరాన సమాధి పురములో కట్టే ఇల్లున్నదే చిల్లక, కట్టే ఇల్లున్నదే చిల్లక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామ చిల్లక, కొన్నాళ్లకో రామ చిల్లక. మూన్నాళ్ల ముచ్చటకు మురిసే ఉత్రుళ్ళేవు, ముందు గతికానవే చిల్లక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరు రారు చిల్లక, వెంట ఎవరు రారు చిల్లక. మోసేరు నలుగురు వెంబడిని పది మంది, మోసేరు నలుగురు వెంబడిని పది మంది, నువ్వు కాలిపోయేదాకా కావలుందురు గాని, కడకు తొలగొత్తురే చిలక, వెంట ఎవరు రారు చిలక, రామ చిలక. చిన్న పాట, ప్రపంచమంతా అందులో పెట్టేశాడ. ఉపనిషత్ సారం ఈ పాట అంటే ఈ పదంలో. ఇల్లు ఇల్లు అనుకుంటున్నావు, ఇల్లు అంటే నిజానికి ఇదని వాడి శరీరం. ఈ శరీరం ఏదో ఉందనుకుంటున్నావు పిచ్చిదానా, చిలక అంటే లోపలుండే జీవి. నీ ఇల్లు ఎక్కడ? ఊరికి చెట్ట చివర సమాధి అని ఒక పురం ఉందట, శ్మశానం. అక్కడ పడుకోబెడతారు. మనకి కొంతమందికి తేడా ఉందిరండి. మన వాళ్ళు ఉన్నారే మన సనాతన ఆర్ష ధర్మం వాళ్ళు, ఈ హైందవ ధర్మం వాళ్ళు. ఈ హిందువులు ఎవరూ కూడా బతికొండగానూ ఆక్రమించరు, తచ్చాకను ఆక్రమించారు. తచ్చాక ఆరడుగుల్లో కాలి చేసి బూడి చేసేస్తారు, మళ్ళీ ఇంకొకటి అక్కడే పడుకోబెట్టి కాలుస్తారు. కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు, బతికొండగానూ ఆక్రమిస్తారు, తచ్చాక కూడా అలా సమాధులు దెబ్బలు దెబ్బల కింద ఆక్రమించుకుపోతారు. వీళ్ళు ఆక్రమించడం తప్ప రోటీ మెరగదు వాళ్ళు. అస్సలు మన వాళ్ళకి ఆక్రమణ లేదు, ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. చివరికి అక్కడ చెట్ట చివరికి మనకున్న ఇల్లు, ఇంకేమీ లేదు మనకి. ఈ బ్రతుకు మూడాళ్ళు, మూడు రోజులతో ముగిసిపోతుంది. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. దీనికే ఆనందపడిపోయి ఎగిరి గంతిరేసి టింగిరంగాలని, వాడి మీద వీడు, వీడి మీద వాడు, కొట్టుకోవడం తిట్టుకోవడం, పేపర్లలో రాసుకోవడం, ఇక భాషకి అర్థం పర్థం లేదు, అలా కొట్టుకుతూ వస్తున్నాం. కన్ను మూసి తెరిచేలో తుపుక్కుమంటున్నాం మనం. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్ళకో రామచిలక. చివరికి తప్పదు కదా ఎవరికైనా సరే. నలుగురు మాత్రం అవసరం చివరికి మోసేందుకు. భార్య గుమ్మం దగ్గర ఉండి ఏడుస్తుంది, పిల్లలు శ్మశానం దాకా వస్తారు, డబ్బంత అక్కడే. ధనాని భూమవు పశువశ్చ గోష్ఠి, పశువులు ఆ గోశాలలోనే ఉంటాయి, ధనం భూమిలోనే ఉంటుంది. భూమిలో అంటే ఉండవలసిన చోటే ఉంటుంది, కూడా రమ్మంటే రాదు. చివరికి వీళ్ళు తగలబెట్టేశాక అందరూ కూడా అక్కడ కూర్చొని పాపం పట్టుకున్న రోజుల్లో కబుర్లు చెప్పుకుని అలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు. దిక్మాల వాడు కాఫీ తగ్గుతున్నప్పుడు ఇంటికి వెళ్తే ఒక్క కాఫీ సుక్క కూడా వాడు ఇప్పించలేదు మాకు, అంతా వాడే తగ్గించాడు, ఇప్పుడు తాగరా పైకి వెళ్ళి అని తిట్టుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మంచివాడు అయితే ఇంటికి వెళ్ళగానే చెంబుడు కాఫీ ఇచ్చేవాడు అమ్మాయి, అంత మంచివాడు ఈ రేపటి కాఫీ ఇచ్చేవాడు ఎవడు ఉంటాడో, మా ఆవిడ నెత్తి మీద పడుతుందేమో అంటాడు. ఇవన్నీ తప్ప, మరి గుర్తట్లన్నీ గుర్తుకు వస్తాయి పాతవన్నీ. చివరికి వెళ్ళిపోక తప్ప. ఇంత ప్రేమ, ఇంత వలకపోసిన వాళ్ళు ఎవరైనా కూడా వస్తున్నట్టండి, రారండి, రారేదు పొరపాటు కూడా అనుకుంటాం. కానీ మా నాన్నగారు లేకపోతే నేను ఉండలేను అనుకునేవాడిని చిన్నప్పుడు. ఆయన వెళ్ళిపోయారు, నేను శుభ్రంగా ఇక్కడికి వచ్చి చక్కెర పొంగలి దద్దోజన మామూలుగా తింటాంగా, మానవుడు బుద్ధింతే. అంటే ఎవరి కోసం ఎవరూ వెళ్ళరు. ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకోసమా అని చెబుతున్నాడు ఆయన. అటువంటి నారద మహర్షి రాగానే వినయ సంభ్రమాలతో లేచి నిలబడి నమస్కారం చేశాడు. వేదవ్యాసుడు స్వాగతం ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. మహానుభావుడిని ఆయన కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళని పాద్యం అంటారు. పాదములు కడుక్కోవడానికి ఇచ్చే నీరేమిటి? పాద్యం. చేతిలో పోసేది అర్ఘ్యం, హస్తయో అర్ఘ్యం అంటే అదనమాట. ఆ తర్వాత తాగడానికి మళ్ళీ చక్కగా సీసాతోటో గ్లాసుతోటో మంచినీళ్ళు కూడా ఇవ్వాలి ఆచమనం. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు కుశల ప్రశ్నలు వేయబోతూ ఉండగా ఈయనకేం మనస్సు రావడం లేదు. వ్యాసుడికి మనస్సు శాంతి లేదుగా, ఇంకా కుశల ప్రశ్నలు కూడా లేవు, ఎలా ఉన్నావు ఏమిటని అడగడానికి లేదు. పైగా నారదుండి ఎలా ఉన్నావు ఏమిటి అడగడం, మనమైతే ఏలూరు నుంచో కష్టపడి వచ్చావు కనుక దారిలో ఏమైనా పొల్యూషన్ వచ్చిందా, ముక్కులు పొడిగిపోయాయా, దగ్గు వచ్చిందా, గొంతు ఇబ్బంది వచ్చిందా అని అడగాలి. ఆయన అడిగేది ఏముంది, ఎదురుకుండా నారదుడు ఉన్నాడు, ఈయన మనస్సులో ఏదో చింత. ఒక అద్భుతమైన దృశ్యం చూడండి, అంతటి మహానుభావుడున్నా ఏం మాట్లాడలేకపోతున్నాడు ఈయన. ఇదే స్థితి రామాయణంలో కూడా చూడండి, ప్రారంభంలో బ్రహ్మదేవుడు వచ్చాడు కానీ వాల్మీకి పాతకష్టమే గుర్తుకు తెచ్చుకున్నాడని రాశారు రామాయణంలో ప్రారంభంలో. క్రౌంచ పక్షి కూలిపోవటం, మానిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ యక్రౌంచ మిథునాదేకం అవధీ కామము మోహితం అనే శ్లోకమే గుర్తుకొచ్చింది ఆయనకి. అందుకే బ్రహ్మ ఎదురుగుండా ఉన్న ఈయన మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి అది. అప్పుడు స్వయంగా నారదుడు తనంతట తానే ఆ వీణ మెల్లగా శృతి చేసుకుంటూ అన్నట్ట, ఏదో మరి తానే పలకరించాలిగా, వచ్చాడు కాబట్టి. ఈయన మనశ్శాంతి, ఈయనకి మనశ్శాంతి ఇవ్వడానికి, అశాంతి తొలగించడానికి వచ్చాడు. ఆయన అన్నట్టు వెంటనే, ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాల విజ్ఞాతవు కామముఖ్య రిపుషక్క విజేతవు ధర్మ యోగి ధర్మ నిర్ణేతవు. మహాత్మా నిన్ను అడుగుతున్నాం, నీవేమిటి అలా మాట్లాడకుండా కూర్చున్నావు, నీవు నీవు బ్రహ్మస్వరూపుడి, బ్రహ్మగారు సృష్టి చేశాడు, కానీ నీవు భారత శృతి విధాతవు, భారతమని పిలువబడే పంచమ వేదమే రాసిన వాడివి. సమస్త వేదములను అర్థం చేసుకుని విభజించిన వాడివి. సాధారణంగా కామక్రోధాదులు జయించామంటారు కానీ జయించిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ నీవు అరిషడ్వర్గాన్ని జయించావు, కామక్రోధ లోభమోహమదమాత్సర్యములని పిలువబడే వాటిని జయించిన వాడివి. యోగి నాయకుడివి, అన్నిటికీ మించి యోగినేతము వినీతుడవు, వినయవంతుడవు కూడా. ఈ ఉతలిల్చి చల్లనే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాచరాత్మజ. నీవు కూడా పిరికివాడిలాగా ఏదో అశాంతితో ఏడవడం ఏమిటయ్యా, అబ్బెబ్బెబ్బే నీవలా చలించిపోకూడదు, కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు చెప్పాట వేదవ్యాస మహర్షి, అయ్యా మీరు అన్న విశేషణములన్నీ నాలో ఉన్నమాట నిజమే, అన్నీ రాశాను, అందరినీ ధైర్యంగా ఉండమని చెప్పాను, కానీ ఎందుకో ఈ ఉదయం నుంచి మనస్సు కలచివేస్తున్నది, అది ఏమిటో కూడా తెలియదు, కారణమేమిటో తెలియదు. అశాంతికి కారణమేమిటో తెలిస్తే కదా దాన్ని తొలగి చేసుకోవచ్చు. బాధ పీడిస్తోంది నన్ను, అదేదో తెలియజెప్పమన్నట్ట. నేను అందుకే వచ్చాను, నీ మనస్సు ఎందుకు ఇలా బాధపడుతుందో, నీకెందుకు కొరత వచ్చిందో తెలియజేసి నీకు ప్రశాంతతని చేకూర్చడానికే వచ్చాను. మహర్షి నీవు చాలా గొప్పవాడి, విష్ణుస్వరూపుడివి, ఎవరెవరికి ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పావు, కానీ నీ లోపం నీకు తెలియదుగా, ఎవడి లోపం వాడికేం తెలుస్తుంది, అది నేను చెబుతా విను. అంచితమైన ధర్మ చెయ్యమంతయు చెప్పి తీ, అందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ గల్పవు ధర్మముల్ ప్రపంచిన మెత్తునే గుణ విశేషములెన్నినగాక నీకు ఈ కొంచెము ఒత్తుటెల్ల హరి కోరిను తింపమి ఆర్య పూజిత. నీవు మానవులు ఎలా ప్రవర్తిస్తే మంచిదో చెప్పావు, ధర్మం అంటారు దాన్ని, మానవుడు ఇలా పడుకోవాలి ఇలా చెయ్యాలి అని చెప్పి తద్వారా లోకానికి సుఖం ఇచ్చాట. ఎప్పుడు కూడా తూర్పు కేసి కానీ దక్షిణం కేసి మాత్రమే తలబెట్టి పడుకోవాలి. శిరమున అగస్త్యుడుండెను సురనాథుండుండె ఉండ సుప్తి కలదగు నరుడు ఉత్తర పశ్చిమముల శిరముగ నిద్రింతుటెగ్గు చేయు కుమార అని మార్కండేయ పురాణంలో అలర్కోపాఖ్యానం మదాలస చరిత్రలో చెప్పించాడు ఆయన. ఇదో దక్షిణం కేసి తలబెట్టి పడుకో తెలివితేటలు పెరుగుతాయి, తూర్పు కేసి తలబెట్టి పడుకో రుణబాధ ఉండదు అని చెప్పాడు. దీనికి వ్యతిరేకంగా నరుడు ఉత్తర పశ్చిమముల శరముగా నిద్రించుట ఎగ్గు చేయు కుమారా, పడమర కేసి తలబెట్టుకుంటే రోజు అప్పులు పలైపోతాడు కొంతకాలానికి, ఉన్నదాన్ని అమ్మేసుకుని చెత్త చేతులుచ్చుకుని భవతీ పెట్టండి అని అనొచ్చు. కావాలంటే పరీక్షించుకోండి ఈరోజు నుంచి, తర్వాత మళ్ళీ నా మీద పడద్దు. ఇక రోజు ఉత్తరం కేసు తలపెట్టుకుంటే తెలివితేటలు పోతాయట, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఇవన్నీ చాలా అద్భుతమైన నియమాలు చెప్పాడు. మార్కండేయ పురాణం అంటే వండర్ఫుల్ అండి. జడోపాఖ్యానం అని ఒకటి ఉన్నది అందులో. అసలు జీవితం చరితార్థం చేసే ఘట్టం అది. అసలు జీవి ఎలా పుట్టాడో చెప్పారు అందులో. ఇన్ని ధర్మములు చెప్పావు కానీ భగవంతుడికి కేవలం ధర్మములు సరిపోవు. ధర్మములు కొంతవరకే పనికొస్తాయి మానవుడు బతకడానికి, వాడికి ఆనందం ఇవ్వడానికి. భగవంతుడికి ఆనందం కలగజేయాలంటే ఆయన లీలలు వర్ణించాలి. శ్రీకృష్ణుడి లీలలు వర్ణిస్తే ఆయనకి ఇష్టమట. గోవర్ధన పర్వతం ఎత్తాడంటే ఆయనకు ఆనందం. ఆవులు కాచేటంటే చక్క గోశాలకు వెళ్ళి చూడండి ఒకసారి, అబ్బాబ్బాబ్బా ఎంత శరీరం పులకించిపోతుంది వరకు. గోవుల తోక నెత్తి మీద ఇలా తగిలించుకుంటే చాలు, ఈ బ్రహ్మరంధ్రం విచ్చుకుంటుందని చెప్పింది భారతం ఆనుశాసనిక పర్వంలో. దవామంగేషు తిష్టంతి భువనాది చతుర్దశి అన్నారు. 14 లోకాలు ఉన్నాయి ఇక్కడ భారతంలో. ఆనుశాసనిక పర్వంలో గోవులకు ఒక గొప్ప కథ ఉంది భారతంలో. ఏమిటో తెలిసిన భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. ఒకనాడు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. అన్ని చోట్లకి తిరుగుతూ గోవులు ఉన్న చోటుకి వెళ్ళింది. వెంటనే గోవులు ఎవరు మా దగ్గరకు వస్తున్నావు అని అడిగాయి. నేను ఆదిలక్ష్మిని, నా కోసం ప్రజలంతా కలవరించిపోతారు. ఆయనకి ఇంత పురాణాలు చెప్పేవాడు కూడా మళ్ళీ నేను లేక ఎందుకు పరిగిన కూడా పోతాడు. అది పరిస్థితి. నాదే లెవెల్ అందిట ఆవిడ. నేను లక్ష్మీదేవిని చెప్పగానే గోవులు నువ్వు లక్ష్మీవా మా దగ్గర ఉండదు పో అన్నాయి. లక్ష్మీదేవి ముఖం వెలవలపోయింది. నా కోసం ప్రజలందరూ గిరగిల్లాడిపోయి నన్ను రమ్మని బాబోయని బతిమాలుతూ ఉంటే నేను కావాలని మీ దగ్గర ఉంటానని వస్తే పొమ్మంటారేమిటి అన్నాడు చిన్నబోయి. అమ్మా లక్ష్మి నువ్వంటే గౌరవం లెక్క కాదు, నిన్ను పూజిస్తాం మా అమ్మవి కనుక, కానీ మాకు డబ్బుతో పని లేదు. ఎందుకంటే లక్ష్మీ చెంచల, లక్ష్మీదేవి చెంచల, నిలకడగా ఉండదు. ఇవాళ అక్కడ 100 రోడ్లు ఉంటుంది, రేపొద్దున ఇవన్నీ ఇంకోటి కొంత దగ్గరికి పోతుంది. ఎప్పుడు ఎక్కడికెడతావో తెలియదు. మాకెందుకమ్మా, మాకు నీతో పని లేదు అన్నారట. చెంచలతో మాకు పని లేదు, స్థిరంగా ఉండాలి మా దగ్గర ఉండాలంటే. అప్పుడు లక్ష్మీదేవి బాధపడి గోవులు వద్దు పొమ్మంటే అందరూ తిరస్కరిస్తారు, నా బతుకు చులకనైపోతుంది, నాంతట నేను వస్తే కాదంటే మీరు పొమ్మంటే రేపటి నుంచి నేను తలెత్తుకోలేను, నా గౌరవం ఉండదు, నాకు స్థితి ఉండదు అనగానే చివరికి బతిమాలక ఆ గోవులు జాలిబడి, అమ్మా లక్ష్మి బాధపడకు, నువ్వు మా దగ్గర ఉండద్దు అన్నాం కానీ కొన్ని స్థలాలు ఇస్తున్నాం మా శరీరంలో, మా పేడ ఎక్కడుంటే అక్కడ నీవు ఉండు, మా మూత్రం ఎక్కడుంటే అక్కడ నీవు ఉండు, గోవులు నడిచినప్పుడు ఆ గిట్టల నుంచి కొంత దుమ్ము ఎక్కడ పడితే ఆ ఇంటిలో ఉండు, తోకతోటి టపాటపా కొట్టినప్పుడు అందులోంచి రథను లేచి ఆ దుమ్ము ఎక్కడ పడితే అక్కడ ఉండు, గోవుల కొమ్ములకి పైన గీకి ఆ పైన ఉన్న దుమ్ము దూడి ఎవరింట్లో వేసుకుంటారో ఆ ఇంట్లో ఉండు అని ఆవిడ కొన్ని స్థానాలు ఇచ్చింది. అందుకని అప్పటి నుంచి లక్ష్మీదేవి ఏం చేస్తుంది, ఈ స్థానాల్లో ఉంటుంది. అందుకని నియమం ఇప్పటికి కూడా నేను చెబుతున్నాను. మంత్రశాస్త్రంలో వామకేశ్వర తంత్రంలో చెప్పారు, ఉమామహేశ్వర సంవాదంలో, ఇంట్లో మార్బులు వేయించుకోండి మీరు, ఇలాంటి గ్రానైట్ వేయండి, కానీ పర్వదినములలో ఆవు పేడ పట్టుకొచ్చి ఆ పూజా మందిరానికి ఇంత పెసర పెట్టకపోతే అక్కడ లక్ష్మీదేవి ఉండదు. అప్పుడప్పుడైనా లక్ష్మీదేవి ఉండాలంటే, అందుకే గోసంరక్షణ పెట్టి చేస్తున్నారు. ఇక్కడ చేస్తే అక్కడ లక్ష్మి ఉంటుంది, సందేహం లేకుండా. ఎందుకు ఉండదు? ఆవు పేడ ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. సుస్పష్టంగా భారతంలో చెప్పారు. ఇంకెంతకంటే పంచమ వేదం అది. ఆవు మూత్రంలో లక్ష్మీదేవి ఉన్నది, ఆవు తోకలోంచి వచ్చే మట్టిలో ఉంది. ఇది చెప్పగానే ఒకడు మన్నాడు వెళ్ళి ఆవు తోకంతా పీకడం మొదలెట్టాడు. పీకేయకూడదు, దాని తోక దాని దగ్గర ఎట్టే పెట్టండి. ఆ తోక నుంచి వచ్చే మట్టి తీసుకోండి. ఇవి వెళ్ళేటప్పుడు తలకు కాస్త పీక్కుపోతే గిట్టలన్నీ రేపటి గిట్టలు లేకుండా అయిపోతాయి. ఈ ప్రజల్లో ఇదో ఇబ్బంది ఉందండి, ఇది చాలా ఇబ్బంది. గోమతి నదిలో ఉన్న మట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషములు ఉండవు అని చెప్పారు బ్రహ్మపురాణంలో. అంతే మర్నాటి నుంచి వెళ్ళిపోయారు. అంతే, నేను ఈ పురాణం అక్కడ చెప్పానులేండి. అప్పుడు ఇక వెళ్ళిపోయి బస్తాలకు బస్తాలను వాడు గోమతి నదిలో పెట్టుకోండి, పురాణం మర్చిపోయారు. బస్తాకి బస్తాలు ఏమిటంటే మీరే చెప్పారు కదా వాస్తు దోషం పోతుంది. అందుకని అది మొత్తం గోమతి పట్టుకుపోమ్మనే ఎంత దుసరి పట్టుకెళ్ళండి, తప్పు లేదు. దాన్ని జాగ్రత్తగా దానంతటా ఇవ్వాలి. అంతేగాని మూత్రం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని దాన్ని వెళ్ళి పొయ్యితల్లో పొయ్యిని చంపేసారు, బకెట్ నీళ్ళెట్టి అప్పుడు మళ్ళీ ఒక మూత్రం కోసం బకెట్ పెడితేలాగా బలాత్కారంగా చేయకూడదు ఏది కూడా. వెర్రి ఉండకూడదు, మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. గోవు అంటే అంతటి మహత్తర స్థితి కలిగినటువంటిది, సందేహం లేకుండా. ఇదిగో ఇటువంటి ధర్మములన్నీ ఉంటే అక్కడ పరమాత్ముడు ఉంటాడు. పరమాత్ముడికి ఈ గోవుల్ని కాచినటువంటివి ఈ లీలలు అంటే ఇష్టం. ఇదంతా నారదుడు ఏమని చెబుతున్నాడు వ్యాసునికి, నువ్వు ధర్మములు రాచావు, గోవర్ధన పర్వతం ఎత్తడం, గోవుల్ని కాచడం, ఈ లీలలంటే కృష్ణుడికి ఇష్టం, ఆ లీలలు నువ్వు రాశావా? ఏదో భారతంలో కృష్ణుడి ప్రసక్తి అవసరం గనక కృష్ణుడు వచ్చాడని రాశావు అంతవరకే. ఇదిగో తన ధర్మముల కంటే తన లీలలంటేనే ఆయనకి ఇష్టము. నీవు శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి ధర్మ సంస్థాపన చేసి నిర్యాణం చెందేంత వరకు ఉన్న లీలలు, గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలు ఇవన్నీ పుస్తక రూపంలో రాయి, అప్పుడు ఆయన నిన్ను మెచ్చుకుంటాడు, నీ అశాంతి తొలగిపోతుంది, ఆయనకి అంత ఇష్టం అనగానే అప్పా నాకు ఈ విషయం తెలియలేదండి అన్నాడు. అందుకే కదా వచ్చాను, అసలు ఏది గ్రంథమో తెలిసినా ఇప్పుడు చెబుతున్నాను నేను. ఇది శ్రీకృష్ణుడు భాగవతంలో నారదుని ద్వారా చెప్పించిన డెఫినేషన్, నిర్వచనం. పుస్తకమునకు నిర్వచనం, గ్రంథమునకు కావ్యమునకు నిర్వచనం. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజహం సావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి శ్రీహరినామస్తుతిలేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య ధర్మలిన వత్కాహోలగర్తాకృతి. ఏ పుస్తకములో శ్రీకృష్ణుడి లీలలు ఉంటాయో, ఎందులో ఆయన యొక్క కథలు వర్ణింపబడ్డాయో, ఆయన నామస్మరణ ఉంటుందో, ఆయన భక్తుల చరిత్రలు ఉంటాయో, ఆ కథలే నిజమైన కథలట. కైలాస పర్వతంలో మానస సరస్సు అని ఒక సరస్సు ఉన్నది. ఆ మానస సరోవరములో బంగారపు రంగులో తామర పువ్వులుంటాయి, హంసలుంటాయి, అక్కడ స్వచ్ఛమైన నీరుంటుంది, మురికి నీరు ఉండదు. ఎందుకంటే డ్రైనేజీ గుంటలు పొర్లు వెళ్ళడానికి అదేం గర్తపురి కాదుగా అని చేత. అది కైలాస పర్వతం, అక్కడ స్వచ్ఛ జలమే. ఆ కైలాస పర్వతంలోని మానస సరోవరం వంటిదట హరిస్మరణ ఉన్న కథ. హరిస్మరణ లేని కథో అది శ్రీకరము కాదు, శుభకరము కాదు, అపవిత్రమైనది. ఎలాగా ఓ తోట గుంట ఉందిట, ఆ గుంటలోకి వర్షం వచ్చి నీరు చేరిందిట, ఆ నీరు కొంతకాలం ఎవరు పట్టించుకోకపోతే పసరు వచ్చేసి మురికి వచ్చి అసహ్యంగా ఉంటుంది. అందులో ఏం వెళ్తాయి? నీటి కాకులు, బొంతకాకులు వెళ్తాయి. అలాంటి బొంతకాకులకు నిలయమైన మురికి నీటి గుంట హరికథ లేకపోతే ఆ గ్రంథము. హరికథ ఉంటే మానస సరస్సు, హరిని గురించి వర్ణించకపోతే అందులో ఎన్ని అలంకారాలున్నా, ఎంత అద్భుతమైన కథ ఉన్నా, ఎంత సస్పెన్స్ ఉన్నా, ఆ దిక్కుమాలిన కథ మురికి నీటి కొంటే. అందువల్ల నీవు భాగవతం రాయి, అప్పుడు అది పవిత్ర కథ అవుతుంది. ఇప్పుడు ఇంతకీ రాయమనగానే వ్యాసుడికి భయం వేసింది. ఏమయ్యా నేను రాయడానికి నాకు దగ్గర అంత శక్తి ఉందా, పొరపాటున అపశబ్దములు వస్తేను, ఈ భయం ఆయనకే వచ్చింది. వ్యాసుడు విష్ణు స్వరూపుడు, అంతటి పండితుడు, పొరపాటున అపశబ్దములు వస్తే బెడిసి కొడుతుందా అన్నాడు. బెడిసి కొట్టడాలు ఏం లేవు, బెడిసి ఎప్పుడు కొడుతుందో తెలిసినండి, మీరు అందరూ గుర్తుపెట్టుకుని దర్జగా మీరు లలితా సహస్రనామ పారాయణ చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మీకేం బెడిసి కొట్టవు. కానీ బెడిసి కొట్టడం ఏమిటో మనకి వామకేశ్వర తంత్రంలో చెప్పారు. ఏమని అంటే, లోకశ్రేయస్సు మీ శ్రేయస్సు కోరుకుని పారాయణ చేసేవాళ్ళు అపశబ్దములు పలికినా ప్రమాదం లేదు. పక్కవాడి కొంప కూలిపోవడం కోసం విష్ణు సహస్రనామ పారాయణం అహంకరిష్య అంటే నీ కొంప కూలుతుంది. అది మనం పక్కవాడికి చెడ్డ కోరుకోకూడదు. సాధారణంగా మనకున్న బలహీనత అదనమాట. బాబు పక్కవాడు అంతస్తు మీద అంతస్తు కడుతున్నాడండి, వాడి బిల్డింగ్ కూలిపోవాలంటే అంటే ఎలాగా? నిజంగా చెబుతున్నా, ఒక భక్తురాలు వచ్చింది హైదరాబాద్లో, ఒక మినిస్టర్ గారి భార్య. భక్తురాలు అనడం కంటే ఏదో నా శిష్యులని చెప్పుకుంటుంది కూడా చెప్పుకోండి. మా ఆయన చచ్చిపోతే దానికి ఏమన్నా మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి, మంచి మంత్రం అన్న. ఇదేమిటమ్మన్నా, నేను ఇంకా బతకడానికి అడుగుతుందేమోనండి, పొరపాటు ఉన్నానేమో, నేను నిజం చెప్పమ్మన్నా. మా ఆయన చచ్చిపోవాలండి, ఎందుకంటే ఆయన మినిస్టర్ అండి, ఆయన చచ్చిపోతే ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తారండి, నేను మినిస్టర్ అవుతానండి. ఓహో నా సిస్టరు, నీ మినిస్టర్షిప్ దేవుడు ఎరుగు తెల్లవి, ఆ మంత్రాలు బతికినట్టు బతికించడానికి. ఇలా అయిపోయింది కలియుగం. మొగుడు ఎంప్లాయీ అయితే ఆ భర్త చచ్చిపోతే ఆ ఉద్యోగం ఇస్తాడు వీడికి, వాడు బతుకుండగానేమో డబ్బులు ఇవ్వట్లేదండి సినిమాకి, ఏడిపించేస్తున్నాడు దిక్కుమాలడు ఎప్పుడు పోతాడు, తీసుకుని కొట్టాడండి ప్రాణం తీస్తున్నాడు వాడు చచ్చిపోవడానికి, మంత్రం అంటే నేను ఎక్కడ ఇస్తాను? ఆ మంత్రాలు మా దగ్గర ఉండవు, మా పీఠానికి వాళ్ళు అవి ఆ మంత్రాలు ఉండవు. ఇలా అయిపోయాం మనం కలి ప్రభావం వల్ల అయితేనే ఇంకోటి అయితేనే. అలా కోరుకుని మంత్రాలు ఉపాసన చేస్తే అప్పుడు విడిచి కొడతాయి. అందుకు చెబుతున్నా మనం మన శ్రేయస్సు లోక శ్రేయస్సు కోరుకోండి, కనీసం శ్రేయస్సు కోరుకోకపోయినా పక్కవాడికి మాత్రం కీడు కోరుకోకూడదు. అది లేకుండా హాయిగా పవిత్రంగా తెలిస్తే మిమ్మల్ని ఏమీ చెయ్యవు. ఆ మాట ఇక్కడ వ్యాసుడికి ప్రామాణికంగా నారదుడు చెప్పాడు. అపశబ్దంబు లగూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావింపుతున్ పాడుతున్ జపముల్ చేయుతూ వీనులం వినుతూ అశ్రాంతంబు చింతింపుతున్ తపసుల్ సాధులు ధన్యులవుదురు గదా తత్వజ్ఞ చింతింపుమా. వ్యాస మహర్షి పొరపాటు శబ్దములు వచ్చినా పర్వాలేదు, అపశబ్దములతో కూడినప్పటికీ హరికథలు రాసిన, హరికథలు పలికిన, హరికథలు విన్న అటువంటి వ్యక్తులకి సమస్త పుణ్యాలు కలుగుతాయి, దోషములన్నీ పోతాయి, సర్వ పాప పరిత్యాగము చేయి, అన్ని పాపములు అక్షణమే పోతాయి. అందుకే తపస్సులు జ్ఞానులు సాధులు వీళ్ళందరూ నిరంతరం హరిని గురించి సంకీర్తన చేస్తారు, పాడతారు, ఆయన కథలు చెబుతారు, జపం చేస్తారు, చెవులతో వింటారు, వాళ్ళు ధన్యాత్ములయ్యారు. అంచేత మగవాడు పడకుండా రాసేయమనగానే అప్పుడు నారదుడికి నమస్కరించి ఆయన రాయడానికి సిద్ధపడ్డాడు. ఇది ఇదిగో మొదటి రోజు అయ్యింది. అసలు ఇంతకీ చెప్పొచ్చింది ఏంటంటే నారదుడు కూడా పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడు. వాళ్ళమ్మ ఒక ఇంట్లో కూర్చొని పాచి పని చేసి ఆ సద్దన్నం పెట్టింది దీనికి. ఆ నారదుడు దాసీపుత్రుడు భాగవతం విన్నట్ట ఈ నారదుడు అయ్యాడు. అదేమిటో మనం తెలుసుకోవాలక్క. శ్రేయస్ సరిగ్గా 6:30కి స్టార్ట్ చేద్దామని, ఆ తర్వాత కృష్ణలీలలోకి అడుగు పెడదాం. ఏ లీలలు ముట్టుకున్నా అలాగే ఉంటాయి అనేది, ఏ ఘట్టం ముట్టుకున్నా అంత బాగుంటుంది. భాగవతమే అటువంటిది కదా. భాగవతం భాగవతం అంటే కొంతకాలానికి మనం బాగోయిపోతాం, బాగవుతాంట, అంత గొప్ప గ్రంథం అది. దాసీపుత్రుణ్ణి భాగవతం నారదుణ్ణి చేసింది. మీరు వింటే మీరు మిమ్మల్ని ఏం కావాలంటే చేస్తుంది. మహేశ్వరి ఇస్తుంది, క్యాష్ కావాలంటే క్యాష్, మోక్షం కావాలంటే మోక్షం, డాష్ ఏదంటే అది వస్తుంది, సందేహం లేకుండా. అయితే గురువుగారు మాకు కొన్ని కొన్ని చిన్న చిన్న చిత్ర బుల్లిబుల్లి కోరికలు ఉన్నాయండి, అవి తీరుతాయంటే అన్నీ తీరుస్తాయి. అపవిత్రమైన కోరికలు తప్ప పవిత్రమైన కోరిక ఏదైనా సరే భాగవతం తీరుస్తుంది. పక్క వాళ్ళని మాత్రం పాడవాళ్ళని కోరుకోకుండా అంతకాలం భాగవతం సమస్త స్వభావం ఇస్తుంది. అటువంటి ఆ దివ్య కథా వినోదాన్ని మళ్ళీ మనం రేపు 2వ రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. 6:30కి అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.